మంచిది, ఇదేనా ముఖ్యమైనది? ధన్యవాదాలండి. అవునండి, సరే మంచిది. అవి అక్కడ తిరిగి పరావర్తనం అవటం నేను చూస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఉదయ వేళ శుభోదయం. వెనుక అక్కడ మంచిగా వినగలుగుతున్నారా? అది దాని ఆపినది. ధన్యవాదాలు. ప్రశంసదగిన సాక్ష్యాలు విన తర్వాత ఈ వేదిక యొద్దకు ఇక్కడికి వచ్చుట నిజంగా ఈ ఉదయము ధన్యకరమైన వ్యక్తినవుతున్నాను. ఏ ఉదయం మనం ఆనందించడానికి ఆశీర్వాదం తెచ్చుట కొరకై వారు ఏమి చెప్పారో మరి కొద్దిగా పెట్టుటకు ప్రయత్నించుట నాకు ధన్యమవుతున్నది. వారిలో కొందరు సరేనండి, అది బాగుందా? ఇక్కడున్న వారిలో కొందరితో వారెలా మాట్లాడిండిరో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నిజంగా తేజవంతమైన ప్రశస్తమైన సాక్ష్యమును కలిగి ఉన్నారు. ప్రభు కొరకైన ఆ మంచి సాక్ష్యములు ఎంతో శ్లాఘింపదగినవి. ఇప్పుడు మనము వాక్యమును సమీపించనే ఉన్నాము. ఈ వారము ప్రజలు నా మాట వినటానికి 2-3 గంటలు కూర్చోనడము కూర్చోకూడదని, అలాగే కూర్చోకూడదని నా హృదయంలో నేను తీర్మానించుకున్నాను. స్నేహితులారా, అదెందుకు అని నేను చెప్తాను. నేను విద్య లేని పామరుడను. నేను ప్రేరేపణ వలన మాత్రమే నేను మాట్లాడతాను. విద్య కలిగిన ఒక మనుష్యుడు అతడు ప్రేరేపించబడ వాడవుతాడు కూడా. అయితే అతడు మాట్లాడుచున్నది అతని యొక్క పాండిత్యం వలన అతడు వివరించగలుగుతాడు. అతడు దేని గురించి మాట్లాడుచున్నాడో ప్రజలు ఎరుగునట్లుగా మాటలు గీయగలుగుతాడు. విద్య లేకుండా ప్రకృతి యొక్క గురుతులు తీసుకుని నాకున్న ప్రేరేపణ చేత వివరిస్తాను. జనులు దాన్ని విపులంగా అర్థం చేసుకుంటానికి కొన్నిసార్లు ఎంతో కఠినమవుతున్నది. అదే పద్ధతిలో అదే విధముగా బైబిల్లో దేవుడు చేసినది నేను కనుగొనే వరకు దాని గురించి నేను చాలా ఆందోళన చెందుట మనము కనుగొంచున్నాము. మనము గమనిద్దాము, బాప్తిస్మిచ్చి యోహాను వల్లే. అతని యొక్క విద్యను గురించి ఎటువంటి వివరణ మనకు లేదు. తరువాత అరణ్యములో ఉండి అతడు వచ్చిన తరువాత అతని సభతో ఆనాటి సంఘముతో అతడు మాట్లాడ ప్రారంభించాడు. అతడది ఎలా ఉచ్చరణ చేశాడో మనము గమనించాము. మనం గమనిద్దాం. అతడన్నాడు, సర్పసంతానమా, చూశారా? అది అతడు వినియోగించినది అడవి మరియు ప్రకృతి. మరో మాటల్లో కదలతున్నా, తొందర చేయుచున్నా మరియు మోసము చేయుచున్నా అని. ఇంకొకరు మరొక మాటను తీసుకురాగలడు, మోసగాడు అని చెప్తాడు, లేదా అది తెలియచేటుకు ఇంకో మాటను అతడు వాడుతాడు. అయితే యోహాను సర్పము అను మాటను వాడాడు. అతడు మాట్లాడిందేదో అందరూ అర్థం చేసుకున్నారని నేను తలస్తున్నాను. కాబట్టి అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము, మేము దానికి సంబంధించిన వారము అని మీలో మీరు తలంచవద్దు. ఎందుకనగా దేవుడు ఇక్కడ ఉన్న ఈ రాళ్ల వలన చేయ సమర్థుడు అని మీకు చెప్తున్నాను. చూశారా, ఏదో మరో గొప్ప వారి వలన కాదు, ఈ రాళ్ల వలన దేవుడు చేయ సమర్థుడు. ప్రకృతిలో అతడు దానిని వ్యక్తపరిచాడు. ఇంకా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఒక విద్యావంతుడైన మంచి సహోదరుడు అదే ప్రేరేపణతో ఆయన నిర్మూలము చేయును అని చెప్పవచ్చును. ఇతడు చెప్పాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని. అది దానిని ఎలాగైనా నిర్మూలము చేస్తున్నది. గమనించారా, అది అలాగని అతనికి తెలుసు. అతడు అలాగూ ఆ వివరణ ఇచ్చియున్నాడు. ఎందుకనగా బహుశా ఇటువంటి విద్య అతనికి లేదు. ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. ప్రార్థన కొరకైనా విన్నపాలు నా యొద్ద ఉన్నవి, అదే నా పరిచర్య. రోగుల కొరకు ప్రార్థన చేయుట. ఇక్కడ నా యొద్దన్న కొన్ని విన్నపాలు ఉన్నవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ చాలా ఉన్నవని నాకు తెలుసు. ఈ ఉదయం కొన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సరే దేవుని వైపు మీ చేతులు పైకెత్తినట్లయితే నేను అని చెప్తూ మనం ప్రార్థిస్తున్నప్పుడు మీ విన్నపాలు పట్టుకోండి. పరలోకపు మా తండ్రి, ఈ విన్నపాన్ని అడుగుటూ నీ పరిశుద్ధమైన బిడ్డ యగు ప్రభువైన యేసు నామము ద్వారా నీ పరిశుద్ధతను మేము సమీపిస్తున్నాము. వారి యొక్క విన్నపాలు వ్రాసిన ప్రతి ఒక్కరివి నా చేతిలో ఇక్కడ నేనుంచుకుని ఉన్నాను. ప్రత్యేకించి ఆ ప్రమాదములో నలిగిపోయిన ఈ సహోదరుని అందమైన యవన కుమార్తె, ప్రభువా, ఆ బిడ్డ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. మిగతా విన్నపాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాకెవరైతే రహస్యంగా ఉన్నారో చేయి పైకెత్తిన మాత్రము ఒక్కరే మాత్రమే. అయితే నీవైతే అనంతుడవగు దేవుడు, ప్రతి ఒక్క ఉద్దేశ్యము మా అందరి విన్నపాలు నీవు ఎరిగిన వాడవు. నీవు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా నీ వాగ్దానం చేస్తుంది, మేమది నమ్ముతున్నాము. ప్రభువా, మేము నీకై కనిపెట్టుకుని ఉండగా మేము చదవనయ్యున్న కొద్ది మాటలను నీవు తీసుకుని మాకవి ప్రేరేపణ చేయమని మేము అడుగుచున్నాము. మా ఒక్కొక్కరి యొద్దకు పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం యొక్క భావాన్ని మాకు బయలుపరచును కాక. ఏలయనగా ఏసు నామములో మేమిది అడుగుచున్నాము, ఆమేన్. అవునండి సహోదరుడా, ఇది సహాయం చేసుకో, అది బాగుంది. నేను ఇప్పుడు ప్రక్కకు తిరుగుచుండగా అలవాటుగా నా యొక్క లేఖనాలు మొదలైనవి వివరణ లేకుండానే నేను జ్ఞాపకం ఉంచుకోగలిగితిని. అయితే నేను 25 దాటిపోయిన తర్వాత అది అంత మంచిగా పనిచేయదు. వాటిని వ్రాసుకుంట వలన నేను జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటున్నది. అది బాగా ఉన్నదా? అది మీరు బాగా వినగలుగుతున్నారా? లేదు, వెనుక వారు తలపుచున్నారు. ఒకవేళ నిలబడాలి, కుడి. ఇది ఎలాగుంటుంది? అది మీరు వినగలుగుతున్నారా? అది ఎలా ఉన్నది? బాగా ఉన్నది, బాగున్నది, అది మంచిదే. ఇప్పుడు యెషయా 42:1-7 మరియు మత్తయి 4:15-16 వరకు కూడా వాటి వైపు మీ గమనమును ఆహ్వానించుటకు ఆశిస్తున్నాను. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయుడు అరవడు, తన కంఠస్వరము వేధిలో వినబడనియ్యడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు, దీపములు అతని బోధి కొరకు కనిపెట్టును, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గురుడి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానకు నేనే నీతి విషయములలో నిన్ను పిలచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 4:12 ప్రారంభము, ఇది మనం చదువుదాము. యోహాను చెరపట్టబడని యేసు విని గల్లేకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ప్రభు ఆయన వాక్యాన్ని ఆశీర్వదించను. ఈ ఉదయం నా యొక్క పాఠ్యాంశము వెలుగు వైపునకు త్రిప్పుట. ఎంత త్వరగా చేయగలను అంత త్వరగా, అది సుమారు 45 నిమిషాలు పడుతుంది. తద్వారా ఈ తదుపరి నియామకమునకు మీరు ఉన్నట్లుగా చేయదును. మిస్టర్ మ్యాక్ ఎనాలీ మీకు తెలుసా? అతను ప్రస్తుతము ఉన్నాడనుకుంటున్నాను. అతని యొక్క బండిని బయట నేను చూశాను. కొంతకాలం క్రితము ఇక్కడ ఆరిజోనాకు వేటకు వెళ్ళినప్పుడు నా మొదటి యాత్రల్లో మేము కూర్చున్నాము. మేము ఈ పిశాచాల నమ్మకము గల మూఢ విశ్వాసాల గల పర్వతం దగ్గర కూర్చుని ఉన్నాము. చాలా కాలం క్రింద దాని గురించి విన్నాను. మూఢ భక్తిని గురించి, ఈ పిశాచాల గురించి అనేకమైన పురాతన కథలు నేను విన్నాను. మొట్టమొదట దానికై ఎదురు చూడటం నాకు జ్ఞాపకం ఉంది. అది క్రితం ముందు దినం ఒక పెద్ద పిశాచి నీడ నాకు తూర్పున తగులుకొని ఉన్నది. అది పిశాచి మూఢ నమ్మకం. దానికి దగ్గరగా వారు ఇలాగూ వెళ్తారు. అది ఇండియా వారిని గురించి నేను విన్నాను. ఏ విధముగా వారు భయపడతారు అని విన్నాను. అది విన్నాను. స్పానిష్ దేశస్తులు వారు బంగారం వెదకడు కొరకై వెళ్లినప్పుడు వారిని ఏ విధముగా బాధగా చూశారు, అది విన్నాను నేను. అందులో దురాత్మలు నివాసము ఉండేవని వారు చెప్పారు. అదంతా నా యొక్క జిజ్ఞాసను రేకెత్తించినది. అయితే మొదటిగా పిశాచిని చూచుటకు నా దగ్గర కేవలము క్షణమాత్రం ప్రకాశించే లాంతరం మాత్రమే ఉన్నది. తర్వాత అంతవరకు నేను గమనించాను. కొద్దిసేపు తర్వాత అంధకారం పైన సూర్యుని యొక్క ప్రతాపము కదలుట మొదలు పెట్టినది. అది అలాగిన తర్వాత అది వెలుగు నుండి చీకటిని వేరు చేసినది, ఇంకా చీకటిని వెనుకకు త్రొక్కివేసినది. చివరికు అది ఆమె ఉన్నత స్థానానికి ఎక్కిపోయినది. పర్వత శిఖరానికి చేరినది. అది ఎలాగున్నదో అలాగూ భూతాన్ని చూయించాను. అది కాంతుల విరజమ్మి. అది ఏమైనది? అది చూయించినది సూర్యుడు తన బలముతో దానిపైన ప్రకాశించగని నేను కలిగి ఉన్న మూడు నమ్మకమంతా అన్ని పిచాచాలు భయాలు మొదలగునవి పారిపోయినవి. ప్రకృతి సంబంధమైన వెలుతురులో ఈ భూమిని అన్ని వెలుతురులకు సూర్యుడు రాజయ్యున్నాడు. మనకెటువంటి కల్పితమైన కాంతులు వెలుతురులు ఉండినప్పుడు ఉండినను ఎంతగా ఘనమైన విద్యుత్ కిరణాలను మనం పుట్టించినను సూర్యుడు ప్రకాశిస్తే మిగతావన్నీ ఆరిపోతవి, కాంతి విహీనమవుతవి. అటువంటిదే దేవుని వాక్యానికి సంబంధించినది. దేవుని యొక్క వాక్యం ఉదయించినప్పుడు సమస్తమైన మూఢ నమ్మకాలు, సంఘశాఖల మూఢ భక్తులు తదితరమనేవి చెదిరిపోతుంది. అది ఏమైనదో ఖచ్చితంగా చూయిస్తుంది. దేవుడు ఆదియందు వెలుగు కలుగుగాకని పలికాడు. వెలుగు మాత్రమే వచ్చినది, నిజమైన వెలుగు వచ్చినది, రాజు వెలుగు వచ్చినది, దేవుని వాక్యం వలన వచ్చినది. ఆదియందు దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. జనములు దానితో దీనితో లేక మరొక దానితో లేస్తారు. నమ్మకాలు పుట్టగలవు. కమ్యూనిజం, ఫాసిజం మరియు ఇతర నమ్మకాలు పుట్టగలవు. మూఢ నమ్మకాలు, మతాచారాలు, అది ఏమైనప్పటికీ అవి పుట్టుక రావచ్చును. అయితే బైబిల్ యొక్క రాజ వెలుగు లేచి వచ్చినప్పుడు మిగతా మూఢ నమ్మకాలు మొదలైనవన్నీ అయితే గమనించుడి అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అయితే అది రుజువు చేయబడే వరకు, దాని యొక్క వెలుగును నిరూపించుకునే వరకు, అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా వాదించుటకు మనకు హక్కు లేదు. ఎందుకనగా ఇతరమైన వెలుతురులను అది మూసివేస్తుంది. యేసు చెప్పి ఉన్నాడు, ప్రతి మనిషిని మాట అబద్ధమై ఉండును కాక నాదే సత్యము. ప్రతి మానవుల మాటలపైన ఆయన మాట ఆధిక్యత కలిగి ఉన్నది. అన్నిటి మీద ఏదైనప్పటికీ అన్నిటి మీద ఆయన వాక్యమే వెలుగు. ఆదియందు అది దట్టమైన చీకటిగాను కళావిహీనముగాను అంధకారముతోనూ ఉన్నదని మనకు తెలుస్తుంది. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకు వెలుగు కావాలని దేవుడు ఎరిగియున్నాడు. ఆయన యొక్క విత్తనం ఎప్పుడో భూమిలో ఉండిపోయినది. ఎందుకనగా ఆయనే అక్కడ నాటి ఉండెను. ఆ విత్తనం మొలకెత్తడానికి, ఆ విత్తనం బ్రతకటానికి ఆయనకు వెలుగు కావలసి ఉండెను. ఎందుకంటే అక్కడ విత్తనం ముందుగానే ఉండెను. ఆ విధముగానే అది ప్రతి యుగంలోనూ ఉండెను. ప్రతి యుగములో ప్రతి కాలములో ఏమి జరుగునో దేవుడు మనకు ముందుగా తెలియచెప్పెను. ఆయనకు అవసరమైన ఒకే ఒకటి ఆ లేఖనం పైన ఆ కాలమునకు దానిని జీవింపచేయు దేవుని వెలుగు యొక్క ప్రత్యక్షత. వెలుగు వాక్యాన్ని చేరినంత కాలము, వెలుగు వాక్యమును చేరినంత కాలము అది చేయును. వాక్యం మొలకెత్తినట్లయితే ఆ దినానికి అది వాగ్దానమైతే అది దానిని బ్రతికించును. నీ ఒక్కసారి గోధుమను నాటగలవు లేక జొన్నను మరొక దాన్ని విత్తగలవు. కొన్ని మిగతా వాటికంటే ఆలస్యంగా వస్తున్నవి. కారణం అది ఋతువును బట్టి ఆధారపడి ఉండును. దేవుని వాక్యం ఋతువులో వచ్చును. ధర్మశాస్త్రము, కృప మొదలగినవి యుగముల్లో గుండా మనం వెళ్ళినప్పుడు అవి వచ్చును. ప్రతి ఒక్కసారి ప్రసరించబడు వెలుగు ప్రత్యక్షత వలన విత్తనములో ఉన్న జీవును బట్టి అది వెలిగింపబడుతుంది. దేవుని వాక్యం వలన సూర్యుడు ఈ దినమున ప్రకాశించును. ఎందుకనగా మనము ఆనందించుచున్న సాక్షాత్ సూర్యుడే దేవుని వాక్య ప్రత్యక్షత వలనై ఉన్నది. మనము బయట చూస్తున్న సాక్షాత్ ఈ సూర్యుని కాంతియే దేవుని యొక్క వాక్యం వల్ల కలిగి ఉన్నది. వెలుగు కలుగుగాక అని ఆయన చెప్పినప్పుడు, వెలుగు కలుగుగాకని ఆయన చెప్పినప్పుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది? అలాగైతే అది దేవుడు పలికినది కాదు, అది అక్కడ ఉండును కాక అని ఆయన చెప్పితే అది అక్కడ ఉంటున్నది. కనుక మనం ఇప్పుడు ఆనందిస్తున్న సూర్యుడు ఆదికాండములో దేవుడు పలికిన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అని మనము కనుగొనుచున్నాము. దినము యొక్క దేవుని వెలుగు ఆయన కుమారుడై ఉన్నాడని మనము గ్రహించుతున్నాము. ఒకటి SUN సూర్యుడు, ఇది SON కుమారుడు. బైబిల్ అయి ఉన్నది. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. Hebrews 13:8 ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. అది నోహవులో క్రీస్తు, అది మోషేలో క్రీస్తు, అది దావీదులో క్రీస్తు, త్రినీకరించబడిన రాజు. అక్కడ 800 సంవత్సరాలకు పూర్వము పట్టణ వైపు చూచి దావీదు వలె క్రీస్తు త్రినీకరించబడిన రాజై క్రీస్తు అక్కడ కూర్చుని పట్టణమును చూచి ఏడ్చెను. అది ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సంపూర్ణంగా దేవుని వాక్యం వలన ప్రత్యక్షపరచబడిన వెలుగు ఆవల ఎటువంటి జీవము ఉండదు. వెలుగు ఉత్పత్తి చేస్తుంది. వెలుగు జీవమును ఉత్పత్తి చేయను. వెలుగుకు ఆవల ఎటువంటి జీవము లేదు. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది లేదు, ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము ద్వారానే వెలుగు వచ్చును. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనప్పుడు అది వెలుగవుతున్నది. దేవుడు అన్ని విత్తనాలు నాటినట్లుగానే అది ఇక్కడ పడియున్న విత్తనము. ఎటువంటి వెలుతురు ఇక్కడ లేకముందు, ఎలాంటి జీవము ఇక్కడ లేకముందు, లేక ఏది లేకముందు, మన యొక్క శరీరములు ఇక్కడ భూమిపైన ఉన్నవి. కాల్షియం, క్షారము, బూడిద ఉప్పు, ఇంధనము, బాహ్య వెలుతురు, అదేదైనను భూమిని దేవుడు సృష్టి చేసినప్పుడు అవి ఇక్కడే ఉన్నవి. అది వెలుగులోనికి తేవటానికి ఆయన పలుకుబడిన వాక్యమే అది తీసుకున్నది. వృక్ష శాస్త్రమునకు, లేక చెట్ల ప్రాణమునకు, లేదా ఉన్న జీవము ఏదైనప్పటికీ వాటికి చేసినట్లుగా చేయుటకు ఆయన యొక్క వెలుగు లేకుండా ఏది జీవించదు. ప్రకృతి సంబంధమైనది లేక ఆత్మ సంబంధమైనది ఏదైనా జీవించదు. ఆయన వాక్యమే వెలుగు మరియు జీవమై ఉన్నది. అయితే ఆయన ఆ వెలుగును పంపి అది ప్రజలకు తెలియచేసినప్పుడు అప్పుడు అది తృణీకరించబడింది. అలాగైతే అది ఇంటి, అదే ఈ ఉదయ వేళ మనం మాట్లాడగూర్చున్నది, ఈ వెలుగును తృణీకరించుట. వాటి ద్వారా అది పంపించబడగా అప్పుడు ఎలాగో తిరస్కరించబడినదో, ఇదిగో నా సేవకుడు, ఆయనందు నేను ఆనందించుచున్నాను. ఆయన అన్న జనులకు వెలుగయ్యున్నాడు, ఆయన లోకములకు వెలుగయ్యున్నాడు, ఆయన లోకం యొక్క వెలుగయ్యుండెను. అయితే ఆయన తిరస్కరించబడెను. అదే విషాదకరమైన విషయం. దేవుడు ఆయన వెలుగును ప్రత్యక్షపరచుననేది ప్రతి ఒక్కసారి దాని స్థితిని అది నిర్ధారించను. లోకము ఆ వెలుగును తిరస్కరించినది. ఎందుకని? అది సాక్షాత్తు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రతి కాలములో, ప్రతి కాలము కొరకు దేవుడు ఆయన వాక్యమును ఎంతో భాగించున్నాడు. ఆ వాక్యమును ప్రత్యక్షపరచుటకు ఆయన ఎప్పుడు కూడా ఒకరిని పంపును. యేసు ఆయన మెస్సయ్యగా వచ్చునని 4000 సంవత్సరాల వరకు ప్రవచించబడేను. ఆయన వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క ప్రతి వాగ్దానమును ఆయన రుజువు చేశాడు. అయినప్పటికీ లోకంలోని ప్రజలు, సంఘములో మొదలైన వారందరూ ఆయన గుర్చి ఏమీ ఎరుగరు. కారణం, ఇది ఎరుగుటకు కొన్ని విషయాలు వారిని నిలుపు చేసినవి. మనము ప్రకృతి సంబంధమైన భాగమును తీసుకుందాము. ఇక్కడ జన్మించిన ఒక మనుషుడు దేవుడు తన కొరకై ఏది సృష్టించాడు, సూర్యుని యొక్క వెలుగులో నడుచుటకు. మొదటి విషయం ఏదో తెలుసా? కళ్ళు మూసుకుని గదిలోకి పరిగెత్తుతాడు, తలుపు మూసుకుంటాడు, తెరలాగుతాడు, సూర్యుడు ప్రకాశించున్నాడని గుర్తించుటకు తిరస్కరిస్తాడు, మంచి తరుణాలను తిరస్కరిస్తాడు, హెచ్చరిక కిరణాలను, వాటి యొక్క జీవమిచ్చు వనరులను తిరస్కరిస్తాడు. అతడు ఎక్కడికి వెళ్లవలను, అతడు ఎక్కడి నుండి వచ్చెను అవి చూడగలుగుటకు విరజిమైన వెలుగును అతడు తిరస్కరిస్తాడు. అది అతడు ఉపేక్షిస్తాడు. తెరలు అడ్డంగా లాగి లేదా వసారోలోకి పరిగెత్తుకుని పోయి ప్రత్యేక చోట వెలుతురును నిలుపు చేసి సూర్యుడు ప్రకాశించుట తిరస్కరిస్తే ఆ వ్యక్తిలో మానసికమైనది ఒకటి లోటు ఉన్నది. ఎవరికైనా అది తెలుసు. ఆ వ్యక్తిలో ఒక తప్పున్నదని ఒక ప్రకృతి మనస్సు చెప్పగలదు. ఒకటి అతనికి జరిగినది, అతని తర్క వితర్కములు అతడు పోగొట్టుకున్నాడు. మనము జీవించుతున్న ఘడియలు అలాగే ఆ విధముగానే ఉన్నవి. ఒక మనిషి ఒక విధమైన క్షమాపణతో తన్ను తాను కప్పుకుంటున్నాడు. నిజంగా సువార్త వెలుగును, ఈ దినమున అది ప్రకాశించడను గుర్తించడకు కప్పుకుంటున్నాడు. ఒక వ్యక్తి దాన్ని ఆ విధముగా బాహటంగా తిరస్కరించి ఒక దానిలోనికి వెళ్లిపోయి అడ్డంగా గుడ్డను లాక్కుంటే అది నేను నమ్మను అని చెప్తే ఆ వ్యక్తిలో ఒక పొరపాటు ఉంటున్నది. దాన్ని చేరుకుంటానికి మరో మార్గం లేదు. ఒక పొరపాటున్నది, అతనికి ఒకటి జరిగినది. ఆ దినమున అది ఎక్కువగా ఉండుట మనం చూస్తున్నాము. ఇప్పుడు యేసు ఆత్మ ప్రేరితమైన ప్రవక్తల అందరి సాక్ష్యములై ఉండెను. ఆయన కాలంలో, ఆయన కాలముకై ప్రవచించబడిన అన్ని ప్రవచనాల వెలుగులోనికి వచ్చినవి ప్రవచనాలు. ఆయన గూర్చి ప్రవచింపబడిన బైబిల్లో ఉన్న వాక్యం యొక్క ప్రతి కురువొత్తిని ఆయన వెలిగించాడు. కన్యే గర్భవతి అయి ఆమె అలాగే తిరిగినది. అవునా? ఆలోచనకర్త, సమాధానకర్తగా అధిపతి, బలవంతుడిగా దేవుడు, ఇచ్చుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడిను. ఆయన అదే అయి ఉండెను. గుడ్డి వారి కనులు చూచును. వారు చూశారు ఆయన గురించి ప్రవచింపబడిన ప్రతిదీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినది. ఎందుకని ప్రజలు అది చూడలేకపోయారు? ఇప్పుడు మనకది వింతగా అగుపిస్తున్నది. ఎందుకనగా మనము తిరిగి వెనుక దర్శనపు అద్దములో చూచుచున్నాము. అయితే మీకెవరికైనా తెలుసా, ఆ విధముగా వెనుకకు చూస్తూ నీ ఉన్నట్లయితే నువ్వు పగిలిపోతావు. మన ముందున్నది మనం చూద్దాం. అదే వారు చేయుచున్నది. అది వారు చేతికి కారణమెదురుగా, ఎందుకనగా వారు మరి యొక్క వెలుగు యొక్క తలుకులో ఆడంబరమైన ప్రకాశతలో వారు జీవించారు. మరి యొక్క దినపు ఆడంబరపు ప్రకాశతలో వారు జీవించరు. స్నేహితులారా, అది నేటి ప్రపంచంలో ఉన్న సంగతి అని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మరి యొక్క దినపు వెలుగు ప్రకాశత ఆడంబరపు తలుకులో మనం జీవించటకు ప్రయత్నం చేయుచున్నాము. ఆడంబరపు ప్రకాశత అబద్ధపు వెలుగు, మోసపు వెలుగు. రహదారిపైన ఎండమావి వలె అది ఉండును. మనం దారిని వెళ్తూ ఎండమావిని చూస్తాము. అది సూర్యుని యొక్క తప్పుడు భావన లేదా భావితం. నీవు అక్కడికి వెళ్లిన తర్వాత అది వస్తువును ఉత్పత్తి చేయదు, కాని ఒక తప్పుడు అవుతుంది. ఎందుకనగా నీవు సూర్యుని యొక్క ఆడంబరపు కాంతిలో నీవు నడవు, ఎందుకంటే అది ఒక ఎండమావి. ఎల్లప్పుడూ అక్కడ ఏమీ ఉండదని అది చూయిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా లేడని ప్రజలు చెప్పుటకు ప్రయత్నం చేస్తే వారు నిన్ను ఎండమావిలోకి నడిపించుచున్నారు అంతే. అటువంటి ఒక సంగములోకి నీవు చేరినా, ఒక నిలువెచ్చని మూడు సిద్ధాంతంలోకి నీవు కలిసిపోయినా, అటువంటి ఒక దానిలోకి అక్కడ ఏమీ ఉండదు. లోకములు ఉన్నదానికంటే ఏమీ ఉండదు. నేను చెప్తాను, ఉత్సాహపూర్వకమైన పరిశుద్ధాత్మ కిరణాలు నీపైకి తెచ్చి క్రీస్తు యేసులో నిన్ను నూతన సృష్టిగా చేయు. యేసుక్రీస్తు సువార్త వెలుగును తిరస్కరించవద్దు. మరి యొక్క యుగం యొక్క ఒక ఆడంబర ప్రకాశతలు నడుచుకు ప్రయత్నం చేయవద్దు. మరి యొక్క కాలంలో ఆ ఆడంబరపు వెలుగు మంచిది కావచ్చునేమో. అది ఒకవేళ వారికి మంచిది కావచ్చును. మన ప్రభువుని యేసు దినమున అది అలాగు రుజువు చేసినది. ఆ దినమునకు ఆయన లేఖన సంబంధమైన వెలుగయుండెను. ఆయన వెలుగయుండెను. ఆయన భూమిపైకి వచ్చి వాగ్దాన వాక్యం ప్రత్యక్షపరచే వరకు ఆయన వెలుగు కాదు. ఆయన అక్కడ ఈ విధముగా చెప్పాడు, మీకు తెలుసా, యోహాను మండుచుండు వెలుగై ఉన్నట్లుగా యోహాను మండుచు వెలుగుచున్నట్లున వెలుగయుండెను. కొంతకాలము అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించదరి. నిజం, యోహాను అతని జన్మకు ముందుగా 712 సంవత్సరాలకు పూర్వమే యెషయా చేత ప్రవచింపబడెను, అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని. మరియు ప్రవక్తల్లో ఆఖరి వాడైన మలాకి అతని రాకకు ముందు 400 సంవత్సరాలకు పూర్వము 3వ అధ్యాయం మలాకిలో చెప్పియున్నాడు, ఇదిగో మార్గమును సిద్ధపరచుటకు నా దూతను నీకు ముందుగా పంపుదును అని. ఇక్కడ యోహాను భూమి మీద వ్రాయబడిన వాక్యము బ్రతుకున్నట్లుగా చేయుచున్నాడు. అరణ్యములు కేకవేయి ఒకని శబ్దము అతడు. ఇంకా మెస్సయాకు ముందు మార్గమును సిద్ధపరచు వాడైయున్నాడు. యేసు చెప్పినాడు, అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించతరి, ఎందుకనగా అతడు వెలుగు మండుచు ప్రకాశించున్న వెలుగు. యోహాను అతడన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, నా వెలుగు ఆగిపోవలసి ఉన్నది. కారణం ఎందుకని, నన్ను గుచ్చి ప్రవచనము చెప్పనట్లుగా నా సమయమునకు నేను పరిచయం చేసి తిని ఆయన మాట వినుడి, ఆయన వెంబడించుడి. ఆ దినమున అది బ్రతికెను, దీనిని అది రుజువు చేసెను. ఇప్పుడు యూదులు వారు నిజమైన వెలుగును ఆరాధించుచున్నారని వారు అనుకున్నారు. వారు త్రోసి పుచ్చిన లేక నెత్తి వేసిన ఇదే దేవుని వారు ఆరాధించుచున్నారని వారు తలంచుచున్నారు. వారు ఆరాధన చేయుచున్నారని అనుకుంటున్న వారే సిలువ వేస్తున్నారు. వారు ఆరాధన చేయుచున్నారనుకును ఆ దేవుని ప్రజల యొద్ద ఆయన హేళన చేయుచున్నారు. అదే దేవుని అపహాసం చేయుచున్నారు. వెలుగును తెచ్చుకొరకై నేను దీన్ని గౌరవ భయములతో చెప్పనా? ఎందుకనగా కొద్దిసేపటి క్రితమే మన సహోదరు చెప్పినట్లుగా మనం అనుకున్న దానికంటే ముందుగా మనము జీవిస్తున్నాము. ఈ దినాలలో ఒకనొక రోజు ఒకటి జరుగుతుంది. అది ఆలస్యమైపోయినది. ప్రజలు వారేమి చేయుచున్నారో అది ఎరుగకనే మృగం యొక్క ముద్రను వారు స్వీకరిస్తారు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించదరు. వారందరూ గుంటలో పడతారు. యేసు చెప్పాడు, మనము అనుకున్న దానికంటే ముందే మనము జీవించుచున్నాము. వారేమి చేయుచున్నారో ఎరుగకనే అనేక మంది నమ్మకస్తులు దానిని వెంబడించెదరు. అయితే వెలుగు, సువార్త వెలుగు ప్రకాశించుతున్న ఘడియలో అది యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితోనూ, యేసుక్రీస్తు నిన్న నేడు యుగగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని ఆయనకు ఆయన ప్రత్యక్షత చేసుకొనుచున్న ఘడియలో ఆసన్నమైనది. ఏ దినానికి దాన్ని ఆయన పంపించున్నాడు, ఈ దినమునకు ఆయన వాగ్దానం చేసినవి ఈ దినమునే జరగవలసి ఉన్నవి. సంఘము దాన్ని అంగీకరించకపోతే అబ్రహామునకు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు. ఆయన వర్తమానమును ఆయన తీసుకెళ్లను, ఎందుకంటే అన్ని వేళలా ఆయన అలాగే చేశాడు. అన్ని వేళల్లో ఆయన అలాగనే చేయును. వెలుగులో నడుచుచున్నామని అనుకునేవారు పితరుల ఆచారాలలో మొదటి విషయమేంటో తెలుసా? ఒక వెలుగు ఆడంబర తలుకులో వారు నడుచుతున్నారు. అదే వెలుగులో కాదు వారు ఆరాధన చేయుచున్నారని చెప్పుకునే ఆ వెలుగునే వారు తృణీకరించుచున్నారు. ఆయన కార్యములు ఆయన ఎవరయ్యున్నది నిండారుగా రుజువు చేయబడినవి. యేసు ఆయనకు ఆయనే చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి, ఇలయనగా వాటి ఎందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నాలో పాపమున్నదని ఎవరు రుజువు చేయగలరు? ఆయన చెప్పాడు, నేను ఏదైనా చెప్పి లేక నేను చెప్పినది ఏదైనా పరలోక తండ్రి నా ద్వారా రుజువు చేయలేదని ఎవరు రుజువు చేయగలరు? ఆయన ఆ ఘడి యొక్క వెలుగని మీకు రుజువు చేశాడు, ఎందుకనగా ఈ మెస్సయ్య ఈ విధముగా ఉండునని అదంతా ప్రవచింపబడింది. మరి ఇక్కడ జీవముగా వికసించెను. అయితే నిజమైన వాక్యం యొక్క వెలుగు నుండి వారి పారంపర్యాచారాలు వారిని వేరు చేసినవి. పరిషయులు, సద్దుకయులు, హేరోదీయులు ఏదైనప్పటికీ అన్ని కాలాల్లో ఉన్నట్లుగానే నిజమైన వెలుగు చూడకూడనట్లు వారు లోకమునికెంతో అతుక్కుపోయారు. అది వారు కన్నులు బయట పెట్టినది. తరువాత రోజు అది ఇలాగుండును, రేపు అది ఇలాగుండును, ఇందులో మేము చెరుతాము, ఇది అది అని తలుకు వెలుగులతో వారు నడుస్తారు. అది ఒక తప్పుడు ఎండమావి అని మనం చూస్తున్నాము. మానవ హృదయానికి యేసుక్రీస్తు అప్పుడు ఎల్లప్పుడు ఎలాగుండెను, ఈ రోజు అంతే వాస్తవంగా ఉండును. ఇదిగో కొంచెం కలమైన తర్వాత లోకమును నన్ను ఎన్నడూ చూడదు, లోకం యొక్క క్రమము నన్ను ఎన్నడూ చూడదు. కాస్మోస్ అయినను మీరు నన్ను చూతురు. ఇలాగా నేను మీతోనూ మీలోనూ యుగ పర్యంతరము ఉందును. నేను చేయు కార్యములు మీరును చేతురు, వీటి కంటే గొప్పవే చేతురు, ఎందుకనగా నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. ఈనాటి ఘనమైన వాగ్దానము లోకం ఎంత గుడ్డిగా ఉంటుందో అంత గుడ్డిగా ఉంటుంది. అయితే మీరు నన్ను చూతురు అను ఘనమైన వాగ్దానము అక్కడ ఉన్నది. అదే ఈ రోజు మనం పొందుకుంటూ ప్రయత్నించున్నది. సంపూర్ణ సువార్తనగా అర్థం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మరియు ఆయన వాగ్దానాల యొక్క సంపూర్ణతను వ్యక్తపరచుట. తద్వారా పరిశుద్ధాత్మ ఈ సంగతులను రుజువుపరిచి దేవుడు వాగ్దానం చేసింది సరిచేయును, అది ఆయన చేయును. అవునండి, దేవుని యొక్క వాక్య వలన మరియు ఆయన చేయు కార్యముల ద్వారాను సమగ్రముగా రుజువు చేయును. అయితే వారిలో ఎవరూ అది నమ్మటకు ఇష్టపడలేదు. ఆయన వెలుగును రుజువు చేయుట వాక్యమయ్యుండెను, వాక్యము దాన్ని చెప్పుచున్నది, లేఖనములు పరిశోధించుడి అని. అయితే వారు నివసించుచున్న వారి ఆచారములు మరి యొక్క కాలపు తలుకు బెలుకులు. వారన్నారు, మేం మోషేను నమ్ముచున్నాము, మేము నమ్మినది మోషేను. నీవు ఎక్కడిచి వచ్చినవో మాకు తెలియదు, నీ విద్యను నీవెక్కడ పొందావు, నీవు ఇదని ఏది రుజువు చేయగలదు? వారు బైబిల్ మాత్రమే చదివినట్లయితే ఆయన ఎవరయ్యున్నది ఆయన కార్యములే రుజువు చేయును. వారు దానే చదువుచున్నారు, అయితే దాన్ని వారు చూడలేకున్నారు. నా కార్యములు నన్ను గుర్తింప చేయుచున్నవి. ఒక మనుష్యుడు అతని యొక్క యోగ్యతల బట్టి తెలియబడును. దేవుని వాక్యము చేత అతడు పంపబడితే, దేవుని వాక్యముతో పంపబడినట్లయితే దేవుని వాక్య యోగ్యతల బట్టి తెలియబడును. ప్రతి కాలములో అలాగే, అది ఎల్లప్పుడూ అలాగే ఉండును. నిన్నటి దినపు వెలుగు వల్ల మనం జీవించలేము, గత దినపు వెలుగు చరిత్ర అవుతున్నది, దాని గురించి మనకేమీ తెలియదు. నిన్న ప్రకాశించిన సూర్యుని ప్రకాశం వలన ఈ దినమున నీకు వేడి తగలదు. అదే ఈ రోజు సంఘాల యొక్క పరిస్థితి, అదే ప్రజల యొక్క సంగతి. నిన్న ఏమి జరిగిందో దాని ద్వారా ప్రజలు జీవించే ప్రయత్నం చేస్తారు. నీకు పూత పూసిన అగ్ని వల్ల వేడి కలగదు, నిజంగా కలగదు, అందులో వేడి ఉండదు. నిన్నటి సూర్యుల్లో వేడి ఏమీ ఉండదు. ప్రకృతి సంబంధంగా కోత వృద్ధి చెందుడు కొరకై గింజ ముదురుడుకై సూర్యరశ్మి భూమిపైకి పంపబడుతున్నది. ప్రతి దినము కొత్త సూర్యుని తీసుకుని వస్తుంది. ఈ దినం ప్రకాశిస్తున్న సూర్యుడు కెనడాలో గోధుమను పైకి తెస్తున్నాడు. అదే సూర్యుడు అంతకంటే సూర్యుడు కాకపోతే, అంతటి కానట్లయితే ఈ జూలై ఆగస్టులో గింజను అది పరిపక్వత చెందనివ్వదు. అదెంతో బలమైనదిగా శక్తివంతమైనదిగా ఉండవలసి ఉన్నది. విత్తనము తీసుకుని వచ్చుటకై ప్రతిదినము అది ఎదుగుతుంది, ముదురుతుంది. గింజ అది పరిపక్వత చెందుట మొదలు పెట్టగానే విత్తనం పుట్టుకొస్తుంది. ఆ విత్తనములో అలాగే నిలబడినట్లయితే అది విత్తనాన్ని కడుతుంది. ప్రతిరోజు దాని చుట్టూనున్న పొట్టు కొంత క్షారము అందులోకి మరి ఏది పోయినప్పటికీ సూర్యుడు అధికమైన కొలది గింజ కట్టుకుంటుంది. అయితే ఆగస్టు లో ప్రకాశించే సూర్యుని తీసుకో, ఈ దినమున గోధుమపై దాన్ని పెట్టు, దాన్నది చంపుతుంది. ఖచ్చితం నీవు దాన్ని చేయలేవు, అది తప్పక తన ఋతువులో రావలసి ఉన్నది. ఆ విధముగానే దేవుని గోధుమ మరియు విత్తనము పరిపక్వత ఋతువులోనే జరుగుతున్నది, దాని యొక్క ఋతువులోనే. అయితే ఈ రోజు ఉండిన సూర్యుని వలన లేక ఈ రోజే కాచే సూర్యకాంతి వలన గోధుమ చచ్చిపోతుంది, విత్తనము చనిపోతుంది, దాని యొక్క ముందున్న కోత పంట ముదురుతుంది, గింజ వెలుగు వలన పరిపక్వత చెందవలసి ఉన్నది. అయితే ఈ రోజు విషయం ఏదనగా సంఘపు గింజ పరిపక్వత చెందుటకు ఇష్టపడదు. అది వెనుక మూడి కాలంలో శాంతి ఫిన్నే నాక్స్ కాల్విన్ కాలంలో నిలబట్టకు ఇష్టపడుతుంది. వారు మంచిదే, వారు కాలం యొక్క వెలుగై ఉండేది. ఇదైతే మరొక ఘడియ, ఇది మరొక దినము, ఇది ఇది సువార్త యొక్క పురోగాభివృద్ధి, అది దాని యొక్క పరిపక్వతకు వచ్చుచున్నది. కాబట్టి మనము లూథర్ ఏమని చెప్పాడో అందులో ఉండలేము, వెస్లీ చెప్పిన దానిలో లేక మిగతా వారు చెప్పిన దానిలో ఉండలేము. ఈ దినములకు ముందుగా చెప్పబడిన వెలుగులో మనం ఉంటున్నాము. మనము 7వ సంఘకాలంలో ఉన్నాము. 3-4 సంఘకాలాలు కాదు. గింజ అది తీసుకుంటానికి స్థితి కలిగి ఉండాలి. అది అలాగే కాకపోతే అది పడిపోతున్నది. దాని అర్థం ఏమీ లేదు అని. గింజ వెలుతురులో వెళ్లినట్లయితే వెలుగుతోనే పరిపక్వత చెందుతుంది. కనుక సంఘం ప్రతి ఒక్క కాలం యొక్క రొట్టెను తీసుకుని రావలసి ఉన్నది. యేసు ఆజ్ఞించినట్లుగా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను మనుషుడు జీవించును. మనకు అవసరమైన రొట్టె బైబిల్ గ్రంథమందు ఉన్నది. అది దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. మనము దానికి ఏది కలపకూడదు, దాని నుండి ఏది తీసివేయకూడదు. ఎవరు అలాగు చేసినను అతని పేరు జీవగ్రంథం నుండి తీసివేయబడును. దీనికి మనమెవరూ మూఢ విశ్వాసం కలపన అవసరం లేదు. అది ఎలాగో ఉండవలనో అలాగే అది వ్రాయబడినది. దానికి మనమేది కలుపులు కలపము, అందులో నుండి ఏది తీసివేయము, అది ఉన్నరీతిగానే బోధిస్తాము. మరియు దేవుడు దాన్ని రుజువు చేయును. ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము అది ఉన్నట్టుగానే ఆయన రుజువు చేయును. మనం అందులో ఉండి తీసివేయకూడదు, దానికి కలపకూడదు, అది ఉన్నట్లుగానే వదిలివేయము. అయితే మీరు చూచితరా, అక్కడ ఆ దినమున ప్రజలు ఉండుట మనము చూచుతున్నాము. తిరిగి ఆడంబరమైన తలుకు బిడుకులతో ఉన్నట్టుపై ప్రయత్నించుట, ఏ విధముగా గోధుమ లేక గోధుమ పండ పరిపక్వత చెందును, ఆ విధంగా సంఘము పరిపక్వత చెందవలసి ఉన్నది. మనుషులు టివల మాత్రము కాదు జీవించున్నది. అయితే దేవుని వాక్యం జీవపు రొట్టె వలన జీవించును. వాక్యములోని కొంత భాగము చేత కాదు, ప్రతి కాలములోనూ దేవుని యొక్క ప్రతి మాట వలన బ్రతుకును. కేవలం అలాగే ఉండిపోయి ఎల్లప్పుడూ చిక్కుడు గింజలు ఉర్లగడ్డల మాత్రమే తినుచూ ఉండవద్దు. దాంతో మరికొన్ని తినవలసి ఉన్నది. ఆయన ప్రజల ముందు పెట్టబడిన దేవుని ఘనమైన భోజనపు బిందు నిండు పద్ధతిలోకి మనము వెళ్ళుచున్నప్పుడు అది పరిశుద్ధాత్మక శక్తి. దాన్ని గుర్చి ఆనందించుట, అనుగ్రహించబడిన బలము శక్తి యందు ఆనందించుట. నేను చేయి కార్యములు మీరు చేయుదురు, ఎందుకనగా నేను జీవించున్నాను గనక మీరు జీవించుదురు. ఆయన సంఘానికి యేసు చేసిన వాగ్దానములు. ప్రజలు ఇంకా గతించిపోయిన మరొక కాలంలోని ప్రజలు తిరిగిపోవుట మనం చూస్తున్నాము. లూథర్ కాలం అది ఘనమైన కాలము. అతడు కథోలిక సంఘం యొక్క తప్పిదాన్ని చూశాడు. అతడు సంసర్గమును చూచాడు. అది ఆ యవన పుజారి. అది తప్పని అతడు చూశాడు. అది అక్షరార్థమైన క్రీస్తు యొక్క శరీరము కాదు. అది వారు దీవించిన రొట్టె ముక్క. ద్రాక్షసము శబ్దార్థ ప్రకారము రక్తము కాదని అతడు చూశాడు. అయితే రక్తములకు పోలిక కాబట్టి విషయాన్ని ఎదిరించాడు. ఎందుకనగా ఆ ఘడి యొక్క సమయం వచ్చెను. ఎంతమంది పూజలను వారికున్నా అనవసరం, ఎంతమంది వారికున్నా అనవసరం. వెలుగును ప్రకాశింప చేయుటకు దేవునికి ఒక మనుషుడున్నాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. దాండతులు అంగీకరించాడు. అతడు లూథర్ కాలపు వెలుగు ప్రకాశింప చేసెను. అదేం తర్వాత అది దాని కాలమును విడిచెను. సంఘము దాని పాపమును వదులుకుని పవిత్రత పరచబడవలసిన మరొక సమయం వచ్చెను. వెని వెంట జాన్ వెస్లీ వచ్చాడు. అతడు ఆంగ్లికన్ సంఘానికి సంబంధించిన వాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన చిన్న ఆంగ్లికన్ మనిషి. అయితే అతడు సువార్తలో వెలుగు చూచెను. అది రానయ్యటువంటి ఫిలదెల్ఫియా సంఘ కాలం యొక్క ఘడియ. అతడు అలాగ చేసినప్పుడు కృపలోని రెండవ కార్యమును అతడు బోధించాడు. యేసుక్రీస్తు రక్తం వలన శుద్ధీకరణ గూర్చి. దాని యొక్క వెలుగులో ఏది నిలబడలేకపోయాను. అతడు లూథర్ వలె మూఢ భక్తి గల వానిగా పరిగణింపబడ్డాడు. అయితే మిగతా వారందరినీ ప్రతిఘటించను, వెలుగు ప్రకాశించను. ఎందుకనగా అది ఆ ఘడి యొక్క వెలుగయుండెను. దేవుడు జాన్ వెస్లీ అను మనిషిని కనుగొనెను. వెలుగు వైపునకు త్రిప్పగలిగిన ఒక మనిషిని దేవుడు కనుగొన్నాడు. ఆయన ఆ కాలమునకు వెలుగును త్రిప్పగలిగిన లూథర్ను కనుగొనెను. ఆ తరువాత పెంతికోస సహోదరులు వచ్చారు. వరముల పునరుద్ధరణ, వరములు తిరిగి పొందుకునుట, వారి కాలంలో వారు వచ్చరి, భాషల మాట్లాడుట, స్వస్థత వరములు, సంఘమునకు విషయాలతో వారు వచ్చరి. వారు ఏమి చేయదురని లేఖనం చెప్పినో ఖచ్చితంగా అదే చేశారు. వారు దాన్ని చేసినప్పుడు వారు దాన్ని రుజువు చేశారు. అది ఖచ్చితంగా నిజం. అయితే దాని నుండి మనం ముందుకు కదలాము. మీకు తెలుసా, మనం పెళ్లి కుమార్తె సమయమందు, ఎన్నిక సమయమందు మనము ఇందువని వారు చెప్పిన పెళ్లి కుమార్తె సమయమందు మనమున్నాము. పసరు పురుగు తినివేసినదంతా యోవేలు 2:28 చెప్పండి. పసరు పురుగు విడిచినదంతా, చీడ పురుగులు విడిచినదంతా, మెడతలు విడిచిందంతా. బైబిల్ గ్రంథంలోని 7 ముద్రలు మీరు చదివినట్లయితే ఆ సంస్థాపకులోని ఒక్కొక్కటి, ఆ దిద్దుబాటు కర్త ఒక్కొక్కరు వెళ్లిపోయి వాక్యును ప్రకటించారు. అయితే ఒక దాన్ని విడిచిపెట్టారు. తరువాత దిడ్డుబాదుకర్తలు గతించిన తర్వాత వారు ఏమి చేశారు? వెలుగు ఆరిపోవటం ఆరంభించినది. మరొక వెలుగులో వారు నడుచుటకు బదులు దాన్ని వారు నిర్మాణాత్మకం చేశారు. అది వారు నిర్మాణాత్మకం చేసిన తర్వాత మేము ఈ వెలుగును నమ్ముచున్నాము, ఇదే వెలుగు, అది ఇదే. వారేమి చేశారు? వెస్లీ నేరుగా వచ్చి వారిని అక్కడి నుండి కదిలించి వేశాడు. వెస్లీ ఏమి చేశాడు? అతని తర్వాత అతని సోదరుడు జాన్, చార్లెస్, వెని వెంట ఆస్బరీ, వారందరూ వారి దినాలు గతించిన తర్వాత వారు పిలచుకున్న మెథడిస్ట్ సంఘముగా వారు అది నిర్మాత్మకులు చేశారు. వారు ఏమి చేశారు? ముందున్న వెలుగును తృణీకరించారు. ఇదే వెలుగు, ఇది అదే అని వారు చెప్పేశారు. అటు తర్వాత పెంతికోస్తు వారు వచ్చారు. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మను పంపునని చూయించారు. ఓ ఆయన ఇంకా ఆయన స్వస్థత శక్తిని పంపును. వారు అది తిరస్కరించారు. వారు ఏమి చేశారు? వాటికి దూరంగా వారు నడిచి వెళ్లిపోయారు. ఎందుకనగా అది మరొక వెలుగు. ఇప్పుడు అది ఏంటి? పెంతికోస్తు వారు నిర్మాత్మ చేసిన దానికి మనము 60 సంవత్సరాలు దాటాము. మేము ఇది, మేము అది. మరి దేవుడు అందులోండి వెళ్లిపోయాడు. దూరాన ఆ గుంపులో నుండి ఎన్నిక చేయబడిన పెళ్లి కుమార్తెను తెచ్చుకున్నాడు. అక్కడ ఇంకొక సంఘశాఖ ఉండదు. ఫిలదెల్ఫియా సంఘకాలము వెస్లీ, లౌదిక సంఘకాలము పెంతికోస్తు, నిర్మాత్మకం. అవన్నీ నేరుగా మృగం యొక్క ముద్దలోనికి వెళ్లిపోతుంది. ఈ సహోదరుడు కొన్ని క్షణాలకు తమ చెప్తున్నట్లుగా అది బైబిల్, అది నిజం, అవునది వాస్తవం. వారు అందరూ సంస్థాపకములు. ఇలాగా వారు ముందున్న వెలుగులో నడుచుటకు నిరాకరించారు. వారికి వారు నిర్మాణాత్మక చేసుకున్నారు. మేమిద నమ్ముచున్నాము అని చెప్పుట దేవుడు ఒకటి చేసినప్పుడు లేఖనములో అది పరీక్షించుకో. పరిశీలు అన్నారు మేమది కలిగిన్నాము అని. సద్దుకైలు అన్నారు మేమది కలిగున్నాము అని. అయితే దేవుడు దాన్ని కలిగున్నాడు. దేవుడు కాలమును త్రిప్పి వెలుగును చూయించాడు. అన్ని సమయాల్లో ఎలాగో అలాగే అది తృణీకరించబడినది. కథోలిక సంఘము లూథర్ను తృణీకరించినది. వెస్లీ లూథర్ను తృణీకరించాడు. ఇంకా పెంతికోస్తు వారు వెస్లీని తృణీకరించారు. ఈ దినమున పరిశుద్ధాత్మ పెంతికోస్తు వారిని తృణీకరించుచున్నది. మిగతా వారి వల్ల మీరు నులివెచ్చగా చల్లగా అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని చూడగలరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బైబిల్కు సమీపంగా ఉన్నవారిని మీరు నాకు తెలుసు. మీరు ఉన్నారని, అందువల్ల నేను మీతో ఉన్నాను. అయితే వినండి, కళ్ళు తెరచి మనం జీవించుతున్న దినమును చూడు. తిరిగి తాళము త్రిప్పు సమయము ఇదే. మరియు వృక్షమును స్వీకరించుటకు వెలుగు వచ్చు సమయము ఇదే. బైబిల్ చెప్తుంది మలాకి 4లో, ఆయన పంపి ప్రజలతోనున్న ఆరంభ విశ్వాసమును తిరిగి పునరుద్ధరణ చేయును. ఆయనే అది వాగ్దానం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ అది చేస్తాడు. ఆయన వాక్యాన్ని ఆయన పంపాడు. ప్రవక్తలు వచ్చారు. ఎందుకనగా వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చాను. వారు వాక్యమును కలిగిండి దాన్ని జీవగలదానిగా చేశారు. సమస్థాపకములు, కాలం యొక్క పరిస్థితులు ప్రతి కాలంలో వాటిని తలకిందులుగా చేసినవి. కాబట్టి ఈ దినమన వారు అలాగున్నే చేయుదురు. దేవుడు ఆ దినమున ఏ విధముగా ఒక మనుషుని లేపెనో, ఈ దినమున ఆయన అంత సమర్థుడు. ఒక సంస్థలను ఆయన ఎన్నడూ లేపలేదు. ఏ చరిత్రకారునైనా అడుగు, చరిత్రను పరిశీలన చెయ్యి. ఒక సంస్థ ఏర్పడినప్పుడు అది అక్కడనే చనిపోయినది. అది తిరిగి లేవలేదు. దేవుడు వ్యక్తులతో మాట్లాడును. అవును, కడవరి దినములలో మరలా దాన్ని చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆయన చేయను. దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది ఆయన చేయను. ఈ దినమున వాగ్దానం చేయబడిన లేఖనములను రుజువు చేయగల వెలుగు వైపునకు త్రిప్పును. యేసు చెప్పాడు, లోతు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయందు అలాగుండెను. నీవు చూయించు, వారేమి చేస్తున్నారో నీవు చూడు. ఆయన ఏమి చేస్తున్నాడో యెహోవాను చూడు. మన తండ్రి ప్రతిదీ స్థానమందు క్రమములు ఉంచెను. అక్కడ లోకములో లోతు ఉన్నాడు. అక్కడ సదుమలలో పాపముతో నులివెచ్చని స్థితితోనూ అక్కడ వర్తమానికుడు అతని కూడా బోధ చేయుచున్నాడు. అతనికి అక్కడ ఏర్పరచబడిన గుంపు ఉన్నాడు. బయటకు లాగబడి వాగ్దానమును పొందియుండి నిజముగా కుమారునికి ఎదురుచూచుచున్న ఒకరు అక్కడ ఉన్నాడు. లోతు కూడా కుమారునికి ఎదురుచూచుచున్నాడు. అబ్రహాము అతనికై ఎదురుచూస్తూ ఉన్నాడు ఉన్నట్లుగా కాదు. ఏమి జరిగినది? అది జరగక ముందు దేవుడు దిగివచ్చి శరీరముతో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన వాక్యమని తెలియపరచుకున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము రెండుంచుల గల ఎటువంటి ఖడ్గమకట్టును వాడిగా ఉండి హృదయములోని ఆలోచనలను పరిశోధించును. యేసు చెప్పాడు, మనిషి కుమారి రాకడయందును అలాగుండును అని. ఏ వాగ్దానాలు దైవికమైనవి? యేసుక్రీస్తు పెదవుల ద్వారా పలకబడినవి. ఆకాశముల భూమి రెండు విఫలమగను, గతించిపోవును. అయితే అవి గతించవు. దేవుడు ఇంకా అబ్రహామునకు రాళ్ల ద్వారా పిల్లలు పుట్టించగలడు. ఓ అవును, ఒక విధముగా ఇస్రాయేలు ఇలాగో ఆ విధముగా మనము మన యాత్రలో ఉన్నాము. వారి యొక్క ప్రయాణములో ప్రతి దినం ఇస్రాయేలు క్రొత్త మన్నా తీసుకునవలసి ఉండెను. ఎందుకనగా క్రొత్త మన్నా పడినది కనుక. మనం లూథర్ వెలుగులో జీవించకూడదు, వెస్లీ వెలుగులో జీవించకూడదు, లేక పెంతికోస్తు వెలుగులో జీవించకూడదు. మనం మరొక కాలంలో ఉన్నాము. క్రొత్త మన్నా వారు దాచిపెట్టి ఉన్నప్పుడు ఏమి జరిగినది? అది కంపు కొట్టినది. అది వారిని చంపుతుంది. ఔకాదము చేతని మనకు ఆత్మ సంబంధముగా చనిపోయిన వారు పిలుచుకుంటున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు. వారు మరి ఒక దినపు తలుకు బెలుకులు భుజించుచున్నారు. ఎప్పుడో మురిగిపోయిన మన్నాను వారు భుజిస్తున్నారు. గోధుమ మీద నుండి పొట్టు ఇలాగో అలాగూ, అది గోధుమలోకి వెళ్లిపోలేకపోతే గోధుమ నుండి అది విడిపోతుంది. వెలుగు తిరస్కరించబడినప్పుడు ఇక చేయవలసింది ఒకటి ఉంటున్నది, చీకటి వైపునకు మరొకటే. రాత్రి అందరి ఏ భాగమైనా జామైనా వెలుగు చూచుటకు తిరస్కరించితే తిరిగి చీకటిలోకి వెళ్లిపోతుంది. కనుక అది అలాగే సువార్తలో కూడా ప్రతి ఒక్క కాలంలో అలాగేనని అది రుజువు చేయబడెను. మనము ఆ కాలములో జీవించుచున్నాము. నిన్నటి దినపు మన్నా మురిగిపోయినది. 40 సంవత్సరాల క్రితము నేను ఫలానా ఫలానాది చేసుకుని అనే ప్రజలు చెప్పుడు నేను విన్నాను. అది నిజమే. అయితే ఈరోజు సంగతి ఏంటి? అగ్ని పైననున్న సంఘపు సంగతి ఏంటి? నిన్నటి దినమును గుర్చి మనం మాట్లాడుచున్నాము. ఈ దినపు సంఘపు సంగతి ఏంటి? ఈ దినమున ఒక వ్యక్తిగా నీ సంగతి ఏంటి? ఎందుకనగా నిన్నటి దినము ఈ రోజు పని చేయదు. నిన్నటిది సరే. జాన్ వర్తమానము ఎలాగో అలాగే లూథర్ యొక్క వర్తమానము. ఆ ఘడియకు వెలుగయుండెను, అయితే గొప్ప వెలుగు ఉదయించెను. అలాగే లూథర్ గొప్ప వెలుగయుండెను. అతని ఎందు మనము కొంత ఆనందించుటిమి. అయితే అతనిది మూయుటకు మరి ఒక వెలుగు ఒకటి వచ్చెను. అది ఏమి చేయగలిగను? దానితో కలిసిపోయాను. అది పరిపూర్ణమైన రొట్టె ముక్కలోకి వెళ్లిపోయాను. పరిపూర్ణమైన దేవుని యొక్క మన్నాలోకి వెళ్లిపోయినది. అయితే వారు ఏమి చేశారు? వారు నిర్మాణాత్మకం చేశారు. మనుషుడు అందులోకి వెళ్లవలసి ఉండెను. దేవుడు దాన్ని నడిపించడానికి బదులు మనిషి అతని పద్ధతులు అందులోకి వెళ్లిపోయాను. అంధత్వం దానికి సంభవించను. ఓ, ఈ దినాన పెళ్లి కుమార్తె వృక్షము అది నరికివేయబడుతున్నది. ఏ కొమ్మ ఏనను ఫలింపకపోతే నరికివేయబడుతున్నది. యేసు అలాగని చెప్పాడు. పరిశుద్ధ యోహాను 15. ఇప్పుడు ఏమి జరిగినది? అది కత్తిరించి వేయబడటం మనం చూస్తున్నాము, నరికివేయబడట చూచుచున్నాము. జ్ఞాపకముంచుకో, చెట్టు యొక్క గుండె చెట్టు మధ్యలో ఉంటున్నది. చెట్టు ఎల్లప్పుడు పరిపక్వత చెందుతుంది. చెట్టు పండును పుట్టించు ఆఖరి స్థానము దాని యొక్క పైభాగము. ఎందుకనగా విత్తనము లోపలనున్న ప్రాణం యొక్క మధ్య నుండి వచ్చు తాజాదనము అది అవుతున్నది. అది ఒక పెళ్లి కుమార్తె వృక్షము. యేసు పెళ్లి కుమార్తె. ఆయన ఒక వృక్షమయుండెను. ఆయనను వారు నరికి వేశారు. ఆయన ఏదైనా తోటలో ఉన్న జీవవృక్షమయుండెను. వారు ఆయన నరికి ఆయన రోమా చెట్టుకు వెళ్లాడదీసిరి. ఆయన అపహాస్యం చేటు కొరకై ఆయన ఏమి చేశాడు? మృతుల నుండి దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. మరి ఈ రోజు ఒక పెళ్లి కుమార్తె వృక్షం ఉన్నది. అది ఆరంభం నుండి పెంతికోస్తు దినం మొదలుకొని అది ఆరంభమైనది. ఆలయానికి సంబంధించిన ప్రజలైన మీరు వినుడి, సంఘము ఏనాడు నైసియర్ రోములో ఆరంభము కాలేదు. అది సంఘము ఆరంభమైనది పెంతికోస్తు దినమున యెరూషలేములో ఆరంభమైనది. ఆ తర్వాత వారు ఏమి చేశారు? నిర్మాణాత్మక చేయుటకు ప్రారంభించారు. దేవుడి కొమ్మలను కత్తిరించుచునే ఉన్నాడు. తర్వాత వారు లూథరను స్థాపకము చేశారు. కొమ్మలు నరకబడినవి. వెస్లీ కొమ్మలను నరికాడు. పెంతికోస్తు కొమ్మలను నరికారు. అది వచ్చు వరకు. అయితే దేవుడు ఒక పెళ్లి కుమార్తె వృక్షము కలిగి ఉండబోచున్నాడు. గొంగలి పురుగు తిని విడిచినదంతా పసిరి పురుగు తినేను, నేను మరలా ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. పెంతికోస్తు దినమున ఎటువంటిదో అటువంటి ఆరంభ విశ్వాసమునందుకు మనలను తీసుకుని వచ్చునని మలాకి 4 చెప్తున్నది. తండ్రుల యొక్క విశ్వాసం నదుకు తీసుకుని వచ్చును. అది వచ్చునని మనం నమ్ముచున్నాము. దానికై ఇదే సమయమని నేను నమ్ముతున్నాను. కొమ్మలు వాడిపోయినవి, ఎండిపోయినవి. చెట్టు నుండి వాటిని వారు తీసుకుంటారు. తద్వారా ఫలము చెట్టు పైన పుట్టుకుని వచ్చునట్లుగా. ఓ, ఈ కాంతులన్నీ సరే. ఈ రోజు సంఘము ఆ వెలుగు. ఇంకా ఈ రోజు అదేమి పొందుకున్నదో అది కోతకాలము. అది కోతకాలమును ముగించవలసి ఉన్నది. గోధుమ వెలుగుతో తప్పగా పరిపక్వత చెందాలి. రెమ్మల నుండి గింజ వరకు ఎదగవలసి ఉన్నది. విత్తనము నుండి అది వెలుగుతో పరిపక్వత చెందుతూ ఉన్నది. మిగతా కాలాలలోని వెలుగు ఈ కాలం యొక్క వృత్తాంతములకు సాక్ష్యం మాత్రమే అవుతున్నది. లూథర్ యొక్క వెలుగు వెస్లీ యొక్క వెలుగుకు వృత్తాంతమునకు సాక్ష్యమవుతున్నది. వెస్లీ పెంతికోస్తు వెలుగుకు సాక్ష్యమవుతున్నది. అది ఒకే వెలుగు. వెలుగు ద్వారా పరిపక్వత చెందుడు మాత్రమే అవుతున్నది. ప్రజలు అది చూడగలిగితే ఎంత మంచిది. కొంచెం కాలం క్రితమే మంచి కాగితాలు తయారు చేస్తున్న ఒక పేపర్ కంపెనీ చూచుటకు ఇంగ్లాండ్ దేశపు రాణి, ఈ రాణి కాదు, ఇంగ్లాండ్ దేశపు రాణి వెళ్లినది. అట్టి చిన్న శీర్షిక నేను చదువుతున్నాను. ఆమె కంపెనీ యొక్క అధ్యక్షుని వలన పర్యవేక్షణ చేయబడి ఆమెను అతడు అందులోనికి తీసుకుని వెళ్లాడు. కాగితం ఏ విధముగా తయారు చేయగలరో ఆమె తెలుసుకుని కోరిను. అతడు ఆమెను తీసుకుని వెళ్లి ముద్రణ యంత్రాలు మొదలైనవి ఆమెకు చూయించాడు. ఆ దినాలలో కాగితమును చింపిరి గుడ్డల చేత తయారు చేయదురు. మనకది బాగా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి అతడు ఒక గది లోపలికి వెళ్లాడు. తలుపు తెరిచాడు. అక్కడ కేవలము గోనె పట్టలు తప్ప మరేమి లేవు. రాణి ఆశ్చర్యంతో, ఏంటి ఈ మురికివన్నీ అని అడిగినది. ఆ కంపెనీ అధ్యక్షుడు అన్నాడు, అవి నిన్నటి దినపు దుస్తులు. చూడండి, అవి మురికైపోయినవి. వాటిని మేము పారవేయలేదు. అయితే రేపు అవి కాగితమవుతవి. ఆమె అన్నది, నాకిది అర్థం కాలేదు. ఇది రేపు నీకు అర్థం చేసుకుంటావు అని అతను చెప్పాడు. కాబట్టి వారు ఈ మురికి చింపిరి గుడ్డలను అచ్చు యంత్రము ద్వారా పంపి ఒక విధమైన శుద్ధపరచు పద్ధతి వలన పంపి ఒక పద్ధతి ద్వారా ఒక విధముగా అది వెళ్తున్నది. అది బయటకు వచ్చినప్పుడు అది అందమైన కాగిత ముక్కవుతున్నది. అధ్యక్షుడు అనుకున్నాడు, రాణి ఏనాడు ఎరుగినటువంటి ఒకటి ఆమెకు చూయించాలనుకున్నాడు. అతను దాని మీద ఆమె యొక్క ఆకారం పెట్టాడు. ఈ అందమైన కాగితంలోకి దాన్ని వత్తాడు. రాణి దాన్ని స్వీకరించినప్పుడు, రాణి అది స్వీకరించినప్పుడు నిన్నటి దినము ఏవైతే మురికి పెలికలయ్యున్నవో వాటిపైన ఆమె స్వంత ఆకారమును ఆమె చూచినది. ఎందుకనగా ఒక విధమైన పద్ధతిలో అది వెళ్లినది కాబట్టి. ఓహో, లూతరు, వెస్లీ మరియు మిగతా వారంతా చూడగలిగింటే నిన్నటి దినపు చెత్తంతా పరిశీలన పద్ధతిని వినియోగపడుతూయే అవి చూచింటే, నీతిమతుడు శుద్ధీకరణ వరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మ వరకు, ఇప్పుడు క్రీస్తు రాకడ ఆఖరి ఘడియ వరకు పరిశుద్ధాత్మ వెలుగును బయలుపరచినది. అది ఆ కృతిలో ఉండవలసి ఉన్నది. రాణి ఆకారము కాదు, అయితే తనకు తానే పోలికైన పరలోకపు రాజు సంఘము తక్కువ సంఖ్యలోకి సమీపించుచున్నప్పుడు ఆయన కలిగినటువంటి అదే విధమైన పరిచర్య ఉంటున్నది. ఎవరైతే లూతరి కాలంలో చనిపోయారో పిరమిడ్ అడుగు భాగమున వలె. పిరమిడ్ బోత కాదు. ఒక ఉదాహరణ కొరకు, మీరెవరైనా అక్కడ ఉన్నట్లయితే ఆ పిరమిడ్ ఎంతో పరిపూర్ణంగా ఉన్నది. చివరకు మంగళ కత్తి మొనను కూడా నీవు దూర్చలేవు. మనకు తెలిసినంత వరకు అందులో ఎటువంటి సున్నపు గచ్చు ఉండదు. దాని యొక్క శిల్పి ఎంతో గొప్పవాడు. ఇప్పుడు వారు తలరాయిని పోగొట్టుకున్నారు. అది ఎక్కడున్నదో వారికి తెలియదు. ఇప్పుడు ఆ తలరాయి తిరిగి వచ్చినప్పుడు అది మిగతా వాటి వల్లే ఉంటున్నది. తెరవబడిన రాయితో అది కలిసిపోతున్నది. దానిపైన నీవు తలరాయిని పెట్టినట్లయితేనే అది ఆ విధముగా ఉండును. యేసు తిరిగి వచ్చినప్పుడు కడగబడి ముడత మచ్చ లేని సంఘమును ఆయన కనుగొంటాడు. ఆయనకున్న పరిచర్య లాంటి పరిచర్య అది కలిగి ఉండును. అది తలరాయిని తిరిగి తీసుకుని వస్తుంది. ఎక్కడున్న నా చేయి ఛాయవలే, అది ఛాయ. నా చేయి పెదదైపోవునుకున్నది, అది చీకటైపోతున్నది. అది ఇక్కడ అభావార్థకమైనది, ఒక భావార్థకమైనది, ఒక అభావార్థకమైనది, ఒక భావార్థకమైనది. అది చిక్కనైపోతున్నది. చీకటై 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 చివరకు అవి ఒకటే కలిసిపోతవి. అభావార్థకమైనది భావార్థకమైనది ఒకటైపోతున్నది. సంఘము క్రీస్తు ఒకటైపోయినప్పుడు, కలిసినప్పుడు ఒక పెళ్లి కుమార్తెగా ఆయనలో ఉన్న ఒకే ఆత్మ ఆమెపై ఉండును. సంఘము నీతివత్వం నుండి, శుద్ధీకరణ నుండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మ నుండి సంఘం వచ్చినప్పుడు కడవరి దినాల్లోకి ప్రభు యొక్క రాకడకు ఆమె నునుపు చేయబడుతుంది. ఓ పెంతికొస్తు సహోదరుడా, దానిపైన కఠినమైన భాగంగా నీ ఉండవద్దు. వాక్యము చేత సాన పెట్టబడు, ప్రకాశించు. దాని యొక్క ప్రతి అణువును నమ్ము. ఈ దినమున మనము చూచుచున్నవి జరుగుచున్నట్లుగా ఈ మూఢ విశ్వాసములోకి వెళ్లవద్దు. దాని గురించి అతిశయపడవద్దు. ఎందుకనగా తలరాయి వచ్చుచు అబ్బా తండ్రి అని అరచుచు త్వరలో నా దేవా నా దేవా, అవును నా నిండు హృదయముతో నేను దాన్ని నమ్ముతున్నాను. మీరు దాన్ని చూసారా? నా భావం మీద మీకు అర్థమైందా? నిన్నటి దినపు మురికి పేలికలను క్రీస్తు తీసుకుంటుంది. లూథరన్ల మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు మొదలైనవి తీసుకుని ఒక పరిశోధనా పద్ధతిలో ఆయన పెట్టుచున్నాడు. ఎటువంటి పరిశోధనా పద్ధతి అది? పరిశుద్ధాత్మక పరిశోధనా పద్ధతి అది. వారి యొద్ద ఏమున్నది? ఇంకా కలిపి సంఘము క్రీస్తు ఒకటిగా కలిసిపోయినప్పుడు తన సొంత ప్రతిమను చేయుటకు ఆయన ఒత్తుతున్నాడు. దేవా, అది అనుగ్రహించుము. మీరది అనుగ్రహించారని నేను నమ్ముచున్నాను. మీరది చూచినట్లయితే ఆ ఘనమైన వేల్స్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. ఏం జరుగుతుందా? వేల్స్ ఉద్యములు అని అక్కడికి వెళ్లి చూచుటకు అక్కడికి వెళ్లాలని దేశంలోని కొందరు గొప్పవారు అనుకున్నారు. తెలుసుకుంటానికి వారు అక్కడికి వెళ్లినప్పుడు అది ఎలాంటి భవనంలో ఏర్పాటు చేశారో వారు చుట్టానికి వెళ్లారు. వారు వేల్స్ చేరినప్పటికీ వారక్కడ చుట్టూ చూశారు. ఎక్కడ ఆ భవనము అని అడుగుటకు మొదలు పెట్టారు. ఆనందంగా ఉండి అక్కడొక మూల నిలబడి ఉన్న ఒక చిన్న అధికారిని వారు చూశారు. చిన్న టామీ టోపి పెట్టుకుని అతని చేతికరను అటు ఇటు ఊపుతూ ఉన్నాడు అతడు. కనుక వీరందరూ అతని యొద్దకు వెళ్లిపోయి, అయ్యా, ఏ భవనములో వేల్స్ ఉద్యమం ఏర్పాటు చేసిన నాకు చెప్పగలరా అని అడిగారు. అతడు చెప్పాడు, అవునండి, అది నేనే అని చెప్పాడు. ఎందుకని అతని వేల్స్ యొక్క వెలుగు ఆనందమును అతడు కృమ్మరిస్తున్నాడు. వేల్స్ ఉద్యమము అతని లోపల ఉన్నది. కనుక ఆ దినమున పెంతికోసు సంఘము ఇలాగూ అడగవలసి ఉన్నది, యేసుక్రీస్తు ఎవరు? నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఆయన సువార్త యొక్క ఆయన వెలుగు ఈ కాలం యొక్క వాక్యంతో ప్రకాశించవలసి ఉన్నది. అప్పటి వల్ల ఇప్పుడు దేశానికి యేసుక్రీస్తును బయలుపరచవలసి ఉన్నది. అతడు వేల్స్ ఉద్యమం వరకు వేల్స్ ఉద్యమంతో అతడు ఎంతగానో నిలబడ్డాడు, నింపబడ్డాడు. మనము కూడా క్రీస్తుతో ఎంతగానో నింపబడవలను. ఈ దినములకు మనకై భాగ్యం పడిన ఆయన వాక్య శక్తితో మనం ఆయన్ను ప్రతిబింబ చేయవలసి ఉన్నది. సహోదరులారా, లోక కార్యకలాపాలతో నిలుపు చేయవద్దు. మీరు దూరమవుతున్న ఈ బాధ్యతలలో దూరం కావద్దు. సువార్తతో నిలబడండి. ప్రతి వాక్యమును కనిపెట్టుడి. ఒక తండ్రి చెప్పిన దానికై వెనుకకు వెళ్లవద్దు. ఈ దినమునకు ఏమి జరుగును అని యేసు ఏమని చెప్పాడో దానికై నేరుగా వెళ్ళుదాము. అవునండి, సువార్తను ప్రత్యక్షపరచుగా నుండు. ఈ కాలమునకు వెలుగై మనం ఉన్నాము. లూథర్ అతని వెలుగయుండెను, వెస్లీ అతని వెలుగయుండెను, పెంతికోస్తు అతని వెలుగయుండెను. అయితే ఇప్పుడు మనము దారికి ముందున్నాము. మనం పిలువబడి ఏర్పరచబడిన పెళ్లి కుమార్తెలోకి వచ్చాము. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు అలాగైతే మీరు ఆ అధికారి వలె ఉంటారు. అతడు దానిని అతనిలో ఉంచుకున్నాడు. జ్ఞాపకముచ్చుకోండి, ఇది 7వ సంఘ కాలమై ఉంటున్నది, లవదిక సంఘ కాలమై ఉన్నది. ప్రకటన 3 ప్రకారముగా క్రీస్తును వారు నిరాకరిస్తారు. బైబిల్లో ఉదహరించబడిన ప్రతి ఒక్క సంఘ కాలములలో వాటన్నిటిలో లౌకిక కాలము బహుహీనమైన కాలము. అది ఆయన బయటకు త్రోసివేసింది, ఆయన తృణీకరించినది, ఆయన బయట ఉంచినది. రోమ్ నుండి యెరూషలేములకు, రోమ్కు పోపు వెళ్లక ముందు గత రాత్రి చంద్రుడు నలుపోవటం మీరు చూశారా? యెరూషలేము పురాతన కాలపు సంఘం, చంద్రుడు సంఘానికి పోలిక. సూర్యుడు కాన్పించినప్పుడు సూర్యుని కాంతిని అది ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది మరియు అది నలుపవుతుంది. ఇక నల్లబలపైన 3-4 సంవత్సరాల క్రితము అది నేను గిచ్చాను. దేశమనాంతటా 100,000 గృహాల సంఘాలలో చూయించాను. అది ఏమై ఉండెను? ఒక ఛాయ. ఇక్కడికి తిరిగి వచ్చినకు పోప్ మొట్టమొదట అది విడిచాడు. పాల్ ఆ విధమైన పేరుతో ఆ స్థలాల గుండా వెళ్లాడు. నదిని ఆశీర్వదించవలసి ఉండెను, అది దాటవలసి ఉండెను. నదికి ఆశీర్వాదము ఏమి అవసరమైనది? ఈ రోజు మనం జీవిస్తున్న ఈ సంఘకాల విషయమేంటి? మీరు చూడట్లేదా? దేవుడు ఆకాశాలలో బహిరంగంగా తెలియచేయుచున్నాడు, ఆయన వాక్యములో దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు, పత్రికల్లో దాన్ని తెలియచేయుచున్నాడు, ప్రజల మధ్య దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు. మేయరు మీ కళ్ళను తెరిచి కాలాన్ని చూడలేరా? సత్యమును సాక్ష్యమిచ్చు అవే ఇవి. ఇది కాలం యొక్క వెలుగు. ఈ గంభీరమైన సంఘ సార్వత్రిక సభ యొక్క గొప్ప కదలికను కనిపెట్టు. అక్కడున్న సభలోనికి అది వెళ్ళుచున్నది. ప్రకటన 17లో ఉన్న మృగము ముద్రగా తయారవుటకై ఖచ్చితంగా చెవ్వడినట్లు అది చేయును. పెంతికొస్తు వారైన మీరు అందుకొరకు ఇంకా మీరు కూర్చునే ఉన్నారు. అందులోకి వెళ్ళు కొరకై బలవంతము చేయు కాలం వచ్చినది. లేచి మీ దీపాలు వెలిగించు కాలం ఇదే. యేసుక్రీస్తు సువార్తతో ఆయన బలముతో ప్రకాశించు సమయము ఇదే. ఇది ప్రజాదరణ కాదని నాకు తెలుసును. అనేక మంది నా పెంతికొస్తు సహోదరులు పోపుతో కూర్చుని ఒక మంచి ఆత్మ సంబంధమైన భావన అని అన్నారు. నాకైతే అది తప్పు, అది బైబిల్ గ్రంథములకు వ్యతిరేకము. దేవుని యొక్క వాక్యమే సత్యమౌను కాక. అవునండి, ఇదే సమయము. ఈ గంభీరమైన కదలికలు జరుగుచుట మనం చూస్తున్నాము. భౌతిక కంటికి అది మంచిగా ఒగుపిస్తున్నది, నిజం. యాజకులకు ఆ దినమంతా అతడు ఏమి తెలియచేస్తున్నాడో కేఫా మంచిదిగా చూశాడు. అయితే వాక్యము జీవింపచేయుటకు వెలుగయ్యున్నారు యేసు. అయితే వారి సభలు మొదలైనవి దానికి వారిని అంధులుగా చేశాను. ఆయన చెప్పాడు, వారిని అలాగే ఉండనిమ్ము. గురిడివాడు గుడ్డివాడు నడిపించునా? వారందరూ గుడ్డులో పడతారు. సహోదరి సహోదరులారా, ఆ సమయానికి మనం తిరిగి వచ్చాము, ఆ ఘడికి మనము తిరిగి వచ్చాము. గమనించుడి, ఎందుకని? అదే కారణం, గడిచిన దినాలలో మనం నివసిస్తున్న ఈ గంభీరమైన వెలుగులు అవి సరే మంచిదే, వాటికి మనమేమి వ్యతిరేకము కాదు. అయితే ఈ లౌకిక సంఘకాలం, జాగ్రత్త, జ్ఞాపకముచ్చుకోండి, ఇది క్రీస్తును తృణీకరించినది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది. ఈ గొప్ప సభ చుట్టూ తిరిగినది. ఈ సంఖ్యముల సార్వత్రిక సభ కదలిక ద్వారా ప్రొటెస్టెంట్ వారందరినీ ఏకము చేయుటకు. మరి అది ఏమి చేయుచున్నది? సాక్షాత్తు వాక్యమని అది నలుపు చేయుచున్నది. వాక్యము క్రీస్తు. వారు ఎలాగూ చేస్తారు? క్రిస్టియన్ సైన్స్ మరియు యునైటెడ్ బ్రదరన్, ఐక్య సహోదరులు, మిగతా గొప్ప సంస్థాపలోనికి అనేకులైన వారు కొందరు కన్య జన్మను నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు అదే ఇదే నమ్ముతారు. అవిశ్వాసంతో నువ్వు ఎలాగో ఏకిపిస్తావు? సమ్మతింపకుండా ఇద్దరు ఎలాగో కూడి నడుస్తారు? వాళ్ళ నుండి బయటికి వచ్చి వేరుగా ఉండు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును తీసుకుని దానితోనే నిలబడు. యేసుక్రీస్తు ఆయన వాక్యమును బయలుపరచుటకు బద్ధులై ఉన్నాడు. ఈ రోజు మనకు అవసరమైన విషయం మల్లాకి 4 పైకెత్తుట. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొక ప్రవక్త పుట్టి ఆయన ఏమి చేయని వాగ్దానము చేయబడినో ఖచ్చితంగా ఉత్పత్తి చేయును. తరువాత మనుషుడు గుడ్డిగా మరచిపోయి చీకట్లోకి వెళ్లిపోవును. వారు ఎల్లప్పుడూ చేయనట్లుగానే చేయుదురు. ఇప్పుడు గమనించు, అదే కారణము చేతనే అది ఈనాడు అది వారు తిరస్కరిస్తున్నారు. సంఘాలు వర్తమానమును తిరస్కరిస్తవి, వాక్యమును సిలువ వేస్తవి, వాక్యమును బయటకు తీసివేస్తవి. నీవు దానికి సంబంధించకపోతే నీకు చివరికి నీకు సంఘము కూడా ఉండలేదు. వారు దాన్ని మూసివేస్తారు. అందులోకి నీవు రావలసి ఉన్నది. నీవది చేయకపోతే నీది మూసివేస్తారు. ఆ తర్వాత ఏంటి? ఓ, ఏది నిజమో దానికే నిలబడు. జ్ఞాపకముచ్చుకో, సుమారు ఇది తిరిగి సిలువ వేయు సమయమై ఉన్నది. మోసపు వెలుగు ప్రపంచంలో గొప్ప దోపిడికి కారణమవుతున్నది. ఈ మధ్యనే ఇంగ్లాండ్లో మహా గొప్ప దోపిడీ నిర్వహణ జరిగినది. అర్ధ అబద్ధపు వెలుగు వలన నిర్వహించబడినది. మోసపు వెలుగు వలన పొగబండిని నిలుపు చేయటం వలన మిలియన్ల డాలర్లు దోపిడీకి జరిగినది. స్కాట్లాండ్ యాడ్స్ లో మనుషులను పట్టుకోలేకపోయారు. ఎంతో చాకచక్యంగా దాంతో వారు వెళ్లిపోయారు. ప్రకృతి రీతిగా అది మహాపెద్ద దోపిడీ అని తెలియచేయబడినది. అది ప్రపంచాన్ని దోపిడీ చేసినది. దోపిడీలన్నింటిలో కూడా అది పెద్దది. యేసుక్రీస్తు సంఘానికి జరిగిన మహా గొప్ప దోపిడీ మోసు వెలుగు వలనే జరిగినది. మరి ఒక కాలంలోని వెలుగు తలుకు వలన జరిగినది. ఈ కాలానికి ముందుగా చెప్పబడిన వెలుగు తిరస్కరించుట. ఆమేన్. మోసపు వెలుగు, నిన్నేడు తలుకు వెలుగు, నిన్నేడు తలుకుల్లో నడవద్దు. ఈ దినమున కుమారుని వెచ్చదనములు నడువుము. అద్భుత దినాలు జరుగు దినాలు గతించిపోయినవని సంఘశాఖల నీడకు నిన్ను నీవు లాక్కోవద్దు. యేసు చెప్పినాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. నా నామమున వారు దయ్యముల వెళ్ళగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, ఈ సూచికలు వారిని వెంబడించును. వారంటారు, అది అపోస్తులకు సరిపోతుంది మనకి కాదు అని అంటారు. అది ఆడంబరపు తలుకు. యేసు చెప్పినాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును, వెంబడించును. లుక మాంతట అవునండి. ఇప్పుడు విషయమేంటి? తలుకు బెలుకులు నడుచుట అది గొప్ప దోపిడీ వలన కారణమైనది. సంఘములోండి క్రీస్తును అది తీసివేసినది. చూశారా, నిన్నటి దినపు చల్లని మూఢభక్తి ద్వారా ఈ దినానికి వాగ్దానం చేయబడిన వాక్యములు క్రీస్తు తనకు తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకును, అది విత్తనమును వేడి కలుగు చేయదు. లేదండి, సంఘం యొక్క ఘనమైన దోపిడీ వెచ్చదనము. జ్ఞాపకముంచుకోండి, ఆ చల్లని మూడు సిద్ధాంతాల వెలుగు నేడుదినపు విత్తనాన్ని పరిపక్వత చెందనీయదు. అది విత్తనాన్ని ధృణీకరిస్తుంది. అది భూమిపైన పొగమంచు మబ్బు చీకటి. లేచి వెలుగును మరలా త్రిపునటువంటి దేవునికి సమయమిది. ఆయన వాక్యమును జీవింపుచేయు దేవుని తరుణమిది. నిజం, వెలుగు ఆ చల్లని మూడు సిద్ధాంతము గింజను పరిపక్వత చెందనివ్వదు. అది ఖచ్చితము కాదు, ఖచ్చితంగా కాదు. జ్ఞాపించుకో, నాగరికత సూర్యునితో ప్రయాణము చేసినది. నేను మీకు ఆరంభమును చెప్పిన రీతిగా ప్రకృతి నడిచే మార్గమును ఉపమానాలను నేను కనిపెట్టవలసి ఉన్నది. అది చేయటానికి నాకు విద్య లేదు, అది నాకు అనవసరం. లోకములున్న విద్యలన్నిటికంటే నాకున్నదే నాకు చాలు. నాకు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన విశ్వ, ఆయన వాక్యములో ఆయన జీవించుట నేను చూచుచున్నాను. నేను ఎరగవలసింది అది మాత్రమే. ఒక మనుషుడు దేవుని ఆత్మలను జన్మించితే లేఖనము ఆ దినానికి జవాబు అవునో కాదో దాన్ని అతను పరిశోధిస్తాడు. దినం యొక్క జవాబు క్రీస్తే. క్రీస్తే వాక్యమై ఉన్నాడు. వాక్యము జీవానికి వచ్చినప్పుడు, వాక్యము జీవమునకు వచ్చినప్పుడు ఆ దినమునకు వాగ్దానం చేయబడిన వెలుగును అది చూయించను. ఈ చీకటి లౌదిక కాలము కొద్దిమంది మాత్రమే. నేను ఎందరిని స్వీకరించదను, నేను గద్దించి బుద్ధి చెప్పుదును. మారు మనసు పొందుము. యేసు చెప్పాడు, వెనుకకు తిరుగుము, వాక్యం వైపు తిరుగుము. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన యొద్దకు రా. అవునండి, వెలుగును గమనించుడి. అది తూర్పు నుండి వచ్చి పశ్చిమ దిశకు వెళ్ళచున్నది. మనం పశ్చిమ తీరాన ఉన్నాము. అది మూడు స్థితులు కలిగి ఉన్నది. అది అవును కదా, అది మూడు దశలు కలిగి ఉన్నది. అది మూడు సార్లు నీటిని దాటినది. పౌలు యుద్ధ నుండి మధ్యస్థమైన మధ్యధరా సముద్రము దాటి జర్మనీకి వచ్చినది. లూథర్తో జర్మనీని వెలిగించినది. ఇంగ్లీషు ముఖ ద్వారాలు దాటినది. సంయుక్త రాష్ట్రములోకి వచ్చి ఇంగ్లాండ్ లోకి, తర్వాత ఇంగ్లాండ్ పసిఫిక్ అడ్డంగా ఉన్న సంయుక్త రాష్ట్రములోకి వచ్చినది. ఆమె లూథర్ వర్తమానము ద్వారా పని నిర్వహించి అక్కడి నుండి దాని యొక్క ఆఖరి భాగము తిరిగి పశ్చిమ తీరము. విత్తనము పరిపక్వత చెందుటకు ప్రారంభము నుండి అక్కడ లూథర్ యుద్ధ నుండి ఆ కాలమంతటి నుండి ఇప్పుడు అది సువార్త సంపూర్ణతకు రావలసి ఉన్నది. పరిపక్వత చెందు దేవుని శక్తికి రావలసి ఉన్నది. నీతిమత్తము ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పెంతికోస్తు కాలము ద్వారా కాలముల గుండా చూయించబడిన వెలుగు యేసుక్రీస్తుకు రాకడకై పెళ్లి కుమార్తెను పరిపక్వత చెంద చేయవలసి ఉన్నది. తద్వారా ఆయన సంఘములో క్రీస్తే ఒక వ్యక్తిగా ఆయన, ఆయన భార్య, ఆయన ఆయన పెళ్లి కుమార్తె ప్రత్యక్షమైనట్లుగా. ఆమేన్. మనము జీవిస్తున్న కాలము ఇదే. ఈ దినం యొక్క వెలుగు ఇదే. అందులోని నడు రక్షింపబడు బుద్ధిగంతుల వరకు. ఈ దినం యొక్క సంఘ తలుకు వెలుగు ఎంతో మోసకరమైనది. యేసు చెప్పినాడు, మత్తయి 24, ఆయన చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయను. అది చూసేలా లూథర్ మెథడిస్టును మోసము చేయలేకపోయాను. ఒక మెథడిస్ట్ పెంతికోస్తు వారిని మోసము చేయలేకపోయాను. అవునది, నిజం. చూసారా, అయితే పెళ్లి కుమార్తె సంగతి ఏంటి? అదే పెంతికోస్తు వారిని కళ్ళు బయటకు పెట్టింప చేసినది. చూశారా, నీవు తిరిగి నీ మూఢభక్తి యొద్దకు తిరిగి వెళ్లావు. నీ యొక్క ఆకారం యొద్దకు వెళ్లిపోయావు. నిర్ణాత్మకొచ్చేసావు. నీవు ఏమి చేయవలను చెప్పే ఆ పెద్ద గుంపు నీవు కలిగి ఉన్నావు. బైబుల్ ఈ విషయాలను వాగ్దానం చేసినది. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ పురుషులు మనకు కావాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నదని నీవు చెప్పినట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇక్కడ చేశాడు. అలాగే మరొక కాలమునకు అది ఫరవలేదని, దీన్ని ఆ విధంగా మేము నమ్మము అని పరిశుద్ధాత్మ ఎలా ప్రతిస్పందన చేయగలదు? అది పరిశుద్ధాత్మ కాదు, దేవునితో నింపబడిన ఒక మనుష్యుడు. ఆయన ఆయన వాక్యము ఒక్కటే. నిజం, అది అదే. అది ఐక్యత యొక్క ఉత్పత్తి. నరునికి దేవునికి ఒక ఐక్యత. ఒక స్త్రీ ఒక పురుషుని భర్తగా చేసుకునబోతున్నా దానికి వ్యతిరేకం ఆమె చేయకూడదని కార్యాలు, దానికి వ్యతిరేకమైన కార్యాలు ఆమె చేయకూడదని చేయుట. లోకములో మనం ఎలాగూ దోబూచులాడుతాము? సంఘ శాఖలతో నిర్మాణాత్మక సంఘములతో ఎలాగూ చేస్తామో కవాలయం యొక్క వెలుగు తిరస్కరించి సహోదరి సహోదరుడా, అది ఎలాగూ జరుగును. మీ ఒక్కొక్కరి ఎలా దైవ భయముతోనూ దైవిక ప్రేమ భక్తులతో ఈ విషయాలు మనం ఎలా అంగీకరిస్తాము, అది మనకు ఎలాగో అది ఎలాగో మనం వింటాము, అది తిరిగి మనము మన ఒడిలో తిరిగి పడవేయబడినది. లూథరు వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు కథలకు వారిని గద్దించారు. వెస్లీ వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు లూథరులు గద్దించారు. చూసారా, ఆ విధముగా ఈ దినమున జరుగుతున్న దీన్ని గద్దించినప్పుడు దాన్ని త్రిపుతున్నారు. త్రిపుతున్నావు. నీ సంఘములు ఈ గంభీరమైన మత సంబంధమైన కథలికలోకి వెలుచుట నీవు చూచినప్పుడు మొదలైనవి, నిన్ను నడిపించుట నీవు చూచినప్పుడు, ప్రతి ఒక్కరిని మృగముద్దులోకి నడిపించుట నీవు చూచినప్పుడు, నీవది కలిగి ఉన్నావు. అనేకులైన సహృదయులు నేరుగా అందులోకి వెళ్లిపోయారు. వారు మంచివారు, పరిశుద్ధులు అని అంటావు. అలాగే ఆ యాజకులు కూడా, నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను తీసుకుంటే లేక ఆత్మ యొక్క ఫలము తీసుకుంటే అనేకులను మీరు అందులోకి వెళ్లిపోయారు. దాన్ని అవమానపరచట్లేదు. దాని యొక్క ప్రతి మాటను నేను నమ్ముతాను. అనేక మంది అంటారు, ఓ నేను భాషలో మాట్లాడాను, నేను దాన్ని పొందుకున్నాను. లేదండి, వాళ్ళు అనేకులు చెప్తారు. ఆత్మ ఫలము యొక్క ఫలము అది అదే. అదే యేసును మనము సభ విచారణలో పెడదాము. దేవునను క్షమించును కాక. కొన్ని నిమిషాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొద్దాం. నేను యాజకునవుతాను. నేను మీతో అంటాను, ఈ యవనుడు నజరేయవాడును యేసు ఈ పట్టణములకు వచ్చాడు, అతని మాటను వినవద్దు. ఆత్మ ఫలమును మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ఇటు చూడుడి, మీ యొక్క దయగల వృద్ధులైన యాజకుడు, అతడు, అతని తాత, అతని ముత్తాత, వారందరూ యాజకులే. అతడు తన యవ్వన జీవితమంతా త్యాగం చేసినవాడు. అతడు ఇక్కడే సెమినేరీలో ఉండినవాడు. అతడు కనిపెట్టాడు, అతడు నమ్మడు, నమ్మాడు, అతనికి బోధించినవన్నీ అతడు చేశాడు. ఆ నుండి రావరకు లేఖనం అతనికి తెలుసు. అతడు చివరికి దాన్ని వ్రాయగలడు కూడా. తానే లేఖనాలు వ్రాస్తాడు. శాస్త్రులు, ఇతడు ఇక్కడ గొప్ప మనుష్యుడు. అతడు అదేనని మీకు తెలుసా? మీ అమ్మ నిన్ను ప్రసవించినప్పుడు ఏం జరిగినది? నీ పడప్రక్కన నిలబడింది ఎవరు? ఆ దయగల యాజకుడు. అమ్మా నాన్న విడిపోతున్నప్పుడు వారి చేతులు వారి ఒకరికొకరు చుట్టి తిరిగి వారిని దేవుని ఎదురుకు నడిపించను. ఆ దయగల యాజకుడు ఇక్కడ పాపము కొరకై ఒక అర్పణకై యెహోవా గొర్రె పిల్లను ఇవ్వమని కోరాడు. వ్యాపారస్తులు ఇక్కడ పట్టణంలో నివాసముండి వారు వారి వస్తువులను అమ్మారు. వారేమి అమ్ముతారో వారి ఉత్పత్తులను ఉత్పత్తి చేశారు. వారు గొర్రెలను మేపరు. యాజకులు ఏమి చేయుదురు? వారు గొర్రె పిల్లలను అమ్ముటకై ఈ మనుషుల లోపలికి వెళ్లి యెహోవాతో అతని ఆత్మను శుద్ధి చేయుటకై అక్కడ చిన్న బల్లను ఏర్పాటు చేయుదురు. నజరేయుడైన యేసు ఇతడు ఏమి చేశాడు? ఏ సంఘం నుండి అతడు వచ్చాడు? ఏ సంఘశాఖకు అతడు చెందినవాడు? ఏ సహవాస కార్డు అతడు పొంది ఉన్నాడు? మనం ఆయన బయటకు నెట్టివేద్దాం. ఆయనతో మనకేం పని లేదు, ఎందుకంటే మనలో ఒక్కొక్కరిని అతడు గద్దిస్తున్నాడు. అతడు ఏమి చేశాడు? అతడు ఎక్కడికి వెళ్లిపోయి అది తీసుకుని ఎక్కడైనా జనులు వారి ఆత్మను రక్షించుకుంటూ ప్రయత్నిస్తారో అక్కడకు, ఆ దివాలయనకు, మనం ఈనాడు పిలుచున్నట్లుగా ఆత్మ సంబంధన మనస్సు గలవారు అను అక్కడికి వెళ్లి బల్లలను పెడదరోశాడు, నాణ్యములు పారవేశాడు, త్రాడు తీసుకుని వాటిని కలిపి వారిని బయటకు పారదొలాడు. దైవ సంబంధమైన మీ పెద్దలైన యాజకులను దయ్యపు కుమారుడని పిలిచాడు. ఆ దయగల యాజకుడు ఆ డబ్బు మీకు అప్పుగా ఇచ్చినా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇచ్చాడు, అప్పుగా ఇచ్చాడు. మీ ప్రక్క నిలబడి మీరు చనిపోయినప్పుడు మిమ్మల్ని పాతి పెట్టింది ఎవరు? ఆ దయగల వృద్ధ యాజకుడు. ఆత్మఫలము అతడు కలిగి ఉన్నాడు. అయితే ఈ నజరేయుడైన యేసు ఆత్మఫలము కలిగి ఉన్నాడా? నీవు భాషలు మాట్లాడటం వలన తీర్పు తెచ్చలేవు, ఆత్మఫలము వలన నీవు తీర్పు తెచ్చలేవు. అయితే అది వాక్యం యొక్క ప్రత్యక్షత. వెలుగు నద్దుకు తెచ్చును, అది వెలుగే చేయును. ఆ వెలుగునందు నడుచు మనుష్యుడు యేసుక్రీస్తు భాషల మాట్లాడటం మీద ఆయన కనుగొనబడ్డాడు. ఆయనే అది చేసినప్పటికీ ఆయన ఆత్మక ఫలము కాదు. ఆయనే అది చేసినప్పటికీ నీవు దాన్ని వివేచింపలేవు. అయితే ఆయన అది నమ్ముతాడు, దాన్ని ప్రతిస్పందన చేస్తాడు. ఆయన ద్వారా ఆ దినానికి వాగ్దానం చేసిన ప్రతి వాక్యంలోనూ దేవుడు జీవిస్తాడు. అదే కాలం యొక్క వెలుగు, అదే రుజువు. పరిశుద్ధాత్మ వారి మీద పడినదని ఒక మనుషుడు చెప్పి అలాగుండు దేవుని వాక్యమును తృణీకరించితే అందులో ఏదో పొరపాటు ఉన్నది. సెమినీలు మొదలైనవి ఈ మెదడు కడుగు వేదాంతాలు ఈనాటి చెత్తంతా మనుషులకు వారు బోధ చేస్తే మన సెమినీలలో ఏదో పొరపాటు ఉన్నది. ఆ ప్రజలు అలాడు దాన్నే దేవుని వాక్యములకు వ్యతిరేకమైన దాన్నే వారు చేశారు. అక్కడ ఉన్న ఐక్య మత సంబంధమైన వధ స్థలము యొద్దకు నడిపించారు. ఎందుకు? ఖచ్చితం అది అబద్ధం. ప్రభు నామములో నేను మాట్లాడుతున్నాను, అది సత్యము కాదేమో మీరు కనిపెట్టి చూడుడి. వెలుగు, కాలం యొక్క వెలుగు. ఆ చల్లని మూడు సిద్ధాంతాలు కోతను తీసుకుని రావు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన ఒక సంఘము మనకు ఉండవలసి ఉన్నది. వాక్యముతో ఒకటై సంఘమయ్యుండును. ఈ దినపు సంఘపు ఆడంబరపు తలుపులు. యేసు చెప్పినాడు, ఎంతో మోసము చేయనని, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారి సైతం మోసం చేయను. కేవలం ఏర్పరచుకున్న వారిని అయితే నోహు దినములు ఉన్నట్టుగా 8 ఆత్మలు రక్షించబడినవి. మనుష్య కుమారుని రాకడా ఎందును అలాగూ ఉండును. ఆ సమయం ముందు చాలా చాలా కొద్ది మంది రక్షించబడదురు. అది ఏమి చేయను? అది నేరుగా వధశాల ఎదుకు నడిపించును. మనం జీవిస్తున్న ఈ ప్రస్తుత చీకటిలో నేను ముగించుచున్నాను ఇది చెప్పి, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ దినాలు వెలుగు ఆకాశ వేపునకు మరలగా ఇక్కడ అది తిరిగి ఉన్నది. మనకు చూయించడానికి మన ముందే ఉన్నది. ఏమి జరిగినది? 7 బైబిల్ వల్ల చూయించబడినది. ఇక్కడ దేవుడు ఆకాశమందు బయలుపరచాడు, నేరుగా వచ్చి భూమిపైన తెలియచేశాడు. సంఘములో అందులోకి నడుచుచున్నది వాక్యమును గైకును ఆ చిన్న పెళ్లి కుమార్తెను అలాగైతే ఎవరు రక్షించదురు? ఆమెకు ఆమె చలదనంలోకి మెల్లైనప్పుడు ఆమెకు ఏమి జరుగును? ఆమె చల్లబడదు. ఈ దినపు రుజువు చేయబడిన వాక్యము అవును, అది గజిబిజి, అది ప్రజలకు అలాగనే నాకు తెలుసు. సంఘమును చుచితే సరే, అది అదే విషయం. ఆ విధముగా ఉడునని యేసు చెప్పియున్నాడు. నేను అంటాను ఎంతవరకనగా సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము అది మోసము చేయును. ఓ అవునండి, అవును. కొంచెం కాలం క్రితమే ఫ్లోరిడాలోని ఒకతను నాకు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు మాట్లాడుతూ చెప్పాడు, ఫ్లోరిడాకు వెళ్ళటకు తనకు చావలెట్ కారు ఉన్నది అన్నాడు. దాన్ని అతడు బండ్లు బాగు చేయ స్థలంలో తీసుకెళ్లాడు. ఈ యంత్ర పరిశోధకుడు అక్కడికి నేరుగా వెళ్లాడు, అన్ని సక్రమంగా పెట్టాడు, అయితే దాన్ని ఆరంభించలేకపోయాడు. అతడు పెట్టవలసినంతా పెట్టాడు, పలు విధాలైన వీటన్నిటిని అతడు పునఃప్రవేశ పెట్టాడు. అయితే ఏదో ఒకటి అది పనిచేయట్లేదు, అది కదలించలేకపోయాడు. అతడు అలాగే ప్రయత్నిస్తున్నాడు. ఈ చిన్న యంత్ర పనివాడు అలసి భీతి చెందిపోయి భవన చుట్టూ తిరిగాడు. దీన్ని తీసుకుంటకు దీని లేపటకు ఈ మనిషి నిలబడి అడిగాడు, అయ్యా నా కారు కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నాకు ఆలస్యమైపోయినది, నీవది చేయలేవా అని అడిగాడు. అతడన్నాడు, నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను. నిజంగా భయముతో వణికిపోతున్నాడు. అతడు అలాగే నడుస్తున్నాడు. మంచిగా వస్త్రాధరించిన ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వచ్చి కొద్ది క్షణాలు అతని వైపు చూచి ఆ యంత్ర పనివంతు ఇలాగ చెప్పాడు. కొద్దిసేపు తల వంచి చూచి తన తలను ఇలాగ ఉంచి, ఇదెందుకు నీవు ముట్టలేదు, నీకు విద్యుత్తు రావట్లేదు అని అన్నాడు. దాని గురించి నేను అనుకోవట్లేదు అని అతడన్నాడు. కనుక అక్కడ ఉన్న దానిని అతడు త్రిప్పాడు, మరొక దాన్ని త్రిప్పాడు. అతడు విద్యుత్తును పొందుకున్నాడు. కారు బయలుదేరట సిద్ధమైంది. అతడు ప్రక్కకు తిరిగి అన్నాడు, ఎవరు నీవు అని. అతడెవరో తెలుసా? జనరల్ మోటార్, సాధారణ యంత్రం యొక్క ప్రాముఖ్య ఇంజనీరు అతడు. అతడే దాన్ని చేసినది, దాని రూపకల్ప చేసింది అతడే. మన యొక్క ఉజ్వల సంగతి ఏంటి అని మనము ఆశ్చర్యపడుచున్న ఈ ఘడియల్లో విషయమేంటి? మనకు వస్తువులు ఉన్నది, ప్రతిదీ ఉన్నది, మనకు యాంత్రిక పనివారు ఉన్నారు. అయితే యంత్రశాస్త్ర బలము ఎక్కడా? అది మనకు అవసరమైనది. రంగం మీద యేసుక్రీస్తును కదిలించుటకు అది మనకు కావలసి ఉన్నది. విషయమేంటి? నేను మీకు చెప్తాను, ఇక్కడే ఒకరున్నారు, హల్లెలూయా, పరిశుద్ధాత్మగా పిలువబడుచున్నాడు, యంత్రశాస్త్ర బలమును ముట్టగలవాడు. ఆయనే యంత్రశాస్త్ర పనివారి యొక్క యంత్రశాస్త్ర బలము. మనం పెంతికోస్తులుగా దేశమంతట్లో ఘనమైన సంఘంలో నిలబడి ఉన్నాము. వేలకు వేలు ప్రతి సంవత్సరం కలయిచున్నారు. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ? భాషలతో మాట్లాడటం మనం అంగీకరించాము. అది ఎలాగూ కార్యనిర్వహణ కారణమైనదో మనం చూశాము. కేకలు పెట్టడం ద్వారా మెథడిస్ట్ వారు అది అంగీకరించారు. విశ్వాసం మొదలైన వాటి ద్వారా లూథరన్ అది అంగీకరించాడు. అది కాదు, అది వాక్యము, అది త్రిప్పునటువంటి వాక్యము. యాంత్రిక పని వారిని త్రిప్పునటువంటి వెలుగు. వారు యంత్రశాస్త్ర బలము అవుతారు. వారు యంత్రశాస్త్ర బలములు యంత్ర పని వారి యొక్కకు వచ్చినప్పుడు అది వస్తువు దొరలుటకు ప్రారంభించినది. అవునది, నిజం. వాక్యమును తీసుకో, దాని మీద ఏ చిన్నదైనా తప్పిపోతే అది కదలదు. వాక్యము ద్వారా యంత్రశాస్త్ర బలము పరిశుద్ధాత్మ ప్రవహించి ఈ దినానికి వాగ్దానం చెప్పిన వాక్యమును రుజువు చేయుటకు ప్రతి భారమును, ప్రతి మూఢ నమ్మకమును, ప్రతి నమ్మకమును ప్రకటపెట్టు. ఆ తర్వాత దేవుని యొక్క ఘనమైన సంఘము తన కాళ్లపై పైకెగురుతోంది. పొగచేత నెట్టబడే జెట్ విమానం వలె ఆమె యజమానుని కలటికై ఆకాశంలోకి ఎత్తబడుతుంది. అది ఖచ్చితంగా నిజం. అలాగే మనం చేయ వరకు అది పనిచేయదు. అదే దాని విషయం. అవునండి, ఎవరది చేస్తారు? మనం ఆలోచిస్తున్నది ఈ దినమున ఎవరు కాపాడుతారు? జ్ఞాపకముచ్చుకో సహోదరుడా, జ్ఞాపకముచ్చుకో. నాకు మరొక చిన్న కథ జ్ఞాపకమిస్తుంది. కథల వెనుక్కు వెళ్ళటం కాదు, కానీ మేము న్యూమెక్సికోలోని కోర్స్ బెడ్ లో కూటము అక్కడ పెడుతూ ఉన్నప్పుడు కూటం పెడుతున్నప్పుడు నా యొక్క స్నేహితుడు అక్కడ కోర్స్ బెడ్ లో నిలబడి ఉన్నాడు. అక్కడ అనేక మంది ఆ గుహలోకి వెళ్లారు. అలాంటి దాన్ని ఎన్నడు ఇష్టపడలేదు. అక్కడ ఒక లోతు కుంట ఉన్నది, సుమారు భూమిలో ఒక మైల్ ఉంటుంది, ఒక మైల్ ఉంటుంది. నేను ఇక్కడ తృప్తి చెందాను కనుక వారు లోపలికి వెళ్లిపోయారు. నేను పైకి ఎక్కాలని కోరుకుంటున్నాను, క్రిందకు కాదు. కనుక తను తీసుకుని వారి లోపలికి వెళ్లిపోయారు. అతడు ఒక పురుషుడైన స్నేహితుడు వారితో కలిసి అతని చిన్న బాలిక చిన్న బాలుడు వెళ్లారు. లోపలున్న పెద్ద అడుగు మట్టము లోపలికి వెళ్లిపోయారు. భూమి లోపల వందల 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 లోతున భూమి అడుగున ఉన్నది. అక్కడికి వెళ్లారు. చువ్వు ప్రకరణ మనిషి తటాలన చువ్వను లేక బరికను త్రిప్పాడు. ఎంతో చీకటి అంధకారమైపోయినది. చివరికి నీ ఎదురుగా కదలచున్న నీ చేయిని నీవు చూడలేనంతగా ఉంది. ఆ బాలిక ఆ చిన్నది ఎంతో భయపడిపోయినది. పెద్దగా గుంతెత్తి అరవడం మొదలుపెట్టినది. ఓ ఇది చీకటి, ఇది చీకటి, ఇది చీకటి. వేరే ఏడుపుతో అరుపులు అరుస్తుంది. ఆమె చిన్న తమ్ముడు నిలబడి ఉండటం జరిగినది. చీకటిలో అతడు పెద్దగా అరిచాడు. అతడు అన్నాడు, భయపడవద్దు చిన్న అక్క, వెలుగును త్రిప్పగల ఒక మనిషినున్నాడు అని అన్నాడు. హల్లెలూయా! చిన్న సంఘము ఏమి చేయబోతున్నది? భయపడవద్దు. ఈ దినమున వెలుగును త్రిప్పగల ఒక మనిషిడు ఇక్కడ ఉన్నాడు. అది ప్రభుని యేసుక్రీస్తు. ఓ ప్రభుని యేసుక్రీస్తు, జ్ఞాపకముచ్చుకో. యేసు యొక్క జన్మ దినములో ధనవంతులు, యేసు యొక్క జన్మ దినాలలో ధనవంతులు. వారు యెరూషలేముకు ఆయన గూర్చి అడుగుచు అక్కడికి చేరుకున్నప్పుడు యెరూషలేము యొక్క ఆడంబరము చేత గుడ్డి వారు కాలేదు, బయటికి వెళ్లలేదు. వారి మత వేదాంతము అది తెలపలేదు. అయితే వారు ప్రక్కకు తిరిగినప్పుడు నిత్య జీవం యొక్క వెలుగుకై వారు దాన్ని వెంబడించారు. వ్యాపారస్తులైన మీరు ఈ సంస్థాపల తలుకులు ఈనాడు గమనించకండి. అయితే వాక్యమునే పట్టుకోండి, అది వెలుగులోద్దుకు నడిపించును. చిన్న సహోదరి, భయపడవద్దు. వెలుగుల యొద్ త్రిప్పగలిగిన ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన వాక్యమును ఎలాగ జీవింప చేస్తునో అలాగూ చేయగల ఒక్కరు ఇక్కడ ఉన్నాడు. ఆయన క్రీస్తు. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన రుజువు చేసుకును. మీరు అది నమ్ముతున్నారా? మనం నిలబడదాము. తర్వాత కూటానికి వెళ్లే సమయంకు ముందు నాకు 15 నిమిషాలు ఉన్నవి. మీ చేతులెత్తి, దేవా ఈ ఉదయం నా వైపు వెలుగును త్రిప్పుము అని చెప్పుడికి ఇష్టపడతారా? నేను వాక్యమును నమ్ముతున్నాను. నేను యంత్ర పనివారిని నమ్ముతున్నాను. ప్రభువా, నాలో యంత్రశాస్త్ర బలమును పెట్టుము. ప్రభువా, నా పైన వెలుగులను త్రిప్పుము అని చేతులెత్తి ఆయనకు కేకలు వేయగలరా? వెలుగును త్రిప్పగల ఒక మనిషి ఇక్కడే ఉన్నాడు. కమ్యూనిజంలో మనం చనిపోయాము. అన్ని రకముల సంస్థాపాలు చీడ పురుగు తినేసినవి. అయితే వెలుగులు వైపునకు త్రిప్పగల ఒక మనిషిడున్నాడు. ఆ మనిషిడు పరిశుద్ధాత్మ. ఆయనే యేసుక్రీస్తు ఆత్మయందు ప్రత్యక్షమయ్యాడు. ప్రభుని యేసు, ఈ ఒక్కొక్క హస్తాలను ముట్టుము. అవి మాత్రమే కాదు, గుండె ఎద్దుకు ముంజైన దింపుము మరియు సువార్త వెలుగు త్రిప్పుము. యేసు నామములో